அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
ஸ்ரீ மகாவிஷ்ணு கோர்மாவதாரம்லோ பிரத்யக்ஷமை தேவதலக்கு ருஷுலுக்கு திவ்யமைன விசேஷாலு செபுத்துனாடு. అందులో భాగంగా సౌనకాది మహర్షులకు సూతుడు చెబుతున్నాడు. పాండవులు కేదారక్షేత్రానికి వెడుతూ వెడుతూ దారిలో వేదవ్యాస మహర్షి కనిపించగా ఆయనకి నమస్కరించి దుఃఖోపశమనానికి తాపోపశమనానికి మార్గం చెప్పమని అడిగితే అప్పుడు వేదవ్యాసుడి వారికి యుగధర్మాలు చెబుతూ పూర్వయుగాల్లో జీవులు ఎలా ఉండేవారు, రాను 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 ధర్మం తపస్సు జ్ఞానం అధ్యయనం ఇవన్నీ తొలగిపోయి చివరికి జీవులు ఈ కలియుగంలో భ్రష్టులైపోతున్నారు, వర్ణ ఆశ్రమ ధర్మ విహీనులవుతున్నారు, అల్పాయుష్కులవుతున్నారు. కళావన్నగతా ప్రాణాహ, అన్నం తింటే కానీ జీవించలేని స్థితికి మానవులు వస్తారు. తిండి ఏ కాలంలో అయినా అవసరమే, కానీ అదే ప్రధానం అయిపోతుంది యుగంలో. అనుక్షణం ఆహారం. ఇంకా ఏమిటంటే అట్టశూలాహ జనపదాహ శివశూలాహ చతుష్పదాహ ప్రమదాహ భగశూలాశ్చ భవిష్యంతి సదా కలౌ. ఈ కలియుగంలో ఎల్లవేళల జనపదులు బతకడం కోసం అన్నాలు అమ్ముతారు, హోటల్స్ పెట్టి అన్నం విక్రయిస్తారు. ఈ సృష్టిలో అన్నిటికంటే భయంకరమైన దోషాల్లో అన్న విక్రయం. ఏదైనా అమ్మచ్చట అన్న విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం లేదట. భోజన హోటల్స్ ఎక్కడ చూసినా కాకా భోజన హోటల్, కీకీ భోజన హోటల్స్ అని పెడతారు. ఈ భోజనం మాత్రం వండిన అన్నం ఒకటి అమ్మడమే దోషం. ఇంకా టిఫిన్లు కానీ ఇంకా మిగతావి కానీ అమ్మితే దోషం కాదు, వండిన అన్నమును విక్రయించుట మహాదోషం. బియ్యము ధాన్యం మాత్రమే అమ్మాలట. బియ్యం ధాన్యం అమ్మితే పవిత్రత అన్నారు, అన్నం రూపంలో దాన్ని అమ్మితే దోషం అన్నారు. ఇంకా వేదం కానీ పురాణాలు కానీ ఎక్కడ చూడండి అన్నం అమ్మడం అనే దాన్ని గురించి చెప్పినంత దోషం. ఇంకా దేని గురించి ఎక్కువ చెప్పాల, స్పెషాలిటీ చెప్పారు. గురుద్రోహం తర్వాత మళ్ళీ లెక్కల్లోకి వచ్చే భయంకర పాపం అట్టశూలాహ జనపదాహ. ప్రతి జనపదంలో అన్నం అమ్మేవాళ్ళు పెరిగిపోతారు. ఇంటికి అతిథి వస్తే వాడికి అన్నం పెట్టిందని కూడా డబ్బులు వసూలు చేసే మనుషులు రాను 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 తయారవుతారట. పేయింగ్ గెస్ట్స్, ఇప్పుడు లేరు ఎప్పటికీ పేయింగ్ గెస్ట్స్ అని ఇంట్లోకి వచ్చినాడు 500 300 ఇస్తాడు. ఈ అన్నం అమ్మేటటువంటి దోషం భయంకరమైనది. ఇక శివశూలాహ చతుష్పథ, నాలుగు రోడ్ల జంక్షన్లో కూడలిలో శివలింగాలు అమ్ముతారట. విష్ణు సంబంధమైనటువంటి విగ్రహాలు అమ్మచ్చు కానీ శివలింగాలు మాత్రం అమ్మకూడదు. రాతితో తయారు చేసిన శివలింగం ఫ్రీగా దానం ఇచ్చేయాలట, అది అమ్మకూడదు, అది కూడా దోషం చెప్పారు. శివశూలాహ చతుష్పథ జంక్షన్లో పెట్టి మరీ అమ్ముతారు శివలింగాలు. ఇంకా స్త్రీలు వ్యభిచరించడానికి సిగ్గుపడరు. ఇది ఈ కలియుగంలో సదా జరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో. దానివల్ల ఎప్పుడైతే అన్నం అమ్ముతారో శివలింగాలు అమ్ముతారో ప్రజలకి భయంకరమైన దారిద్ర్యాలు పట్టుకుంటాయి, సంతానం నశిస్తుంది. ఉన్న సంతానం తల్లిదండ్రులు ఏడిపిస్తారు, ఒకరు చేసిన దోషం 10 మంది అనుభవిస్తారట. ఎవడో అమ్ముతున్నాడు అన్నం, మాకేమిటంటే ఆ అన్నం అమ్మేవాడి ఇంట్లో ఎప్పుడైనా తినడం కానీ కాఫీ తాగడం కానీ చేస్తాం కాబట్టి మనం కూడా తెలియక ఆ దోషంలో మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం, మనం కూడా భాగం పంచుకుంటాం. కర్త కారయితాచైవ ప్రేరకశ్చానుమోదక సర్వదా సర్వకార్యేషు చత్వార సమభాగిన. చేసినవాడు, కర్త అంటే చేసినవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక ఏమండో ఇలా చేస్తే మంచిదని ప్రేరేపించేవాడు, అనుమోదక అది జరుగుతున్నదని సంతోషించేవాడు చూసి. ఈ నలుగురు కూడా ఒక పనిలో భాగం అనుభవిస్తారట. ఒక వ్యక్తి అన్నదానం చేస్తున్నాడు, ఆ అన్నదానం చేసేవాడికి పావలవాటయే పుణ్యం వస్తోంది. వడ్డించడానికి కూడా పెడతాడు కదా, వాడిని కారయిత అంటారు. సాయం చేస్తున్నాడు వాడికి ఒక పావలవాట వస్తోంది. ఏమండో మీరు అన్నదానం చేస్తే మంచిదండి హనుమంతరావు గారు అని ఆయనకి ప్రేరేపించామనుకోండి, ఆ ప్రేరేపించిన వాడికి కూడా ఒక పావలా వస్తుంది. సరస్వతీ కవచం చదువుతున్నారు మీరు, మీకు పావలా వాటయే. చదువుతున్నారా లేదా అని పర్యవేక్షిస్తున్నారు, చదవండి అని లెక్క పెడుతున్నాడు ఆ ముత్యం, వాడికి ఒక పావలా వస్తుంది ఇంట్లో కూర్చుని కూడా. వాడు కాదు, మీరు ఇలా చెయ్యండి అని ప్రోత్సాహపరిచాను నేను, అంచేత నేను చదవకపోయినా నాకు ఒక పావలా మీరు ఇస్తున్నారు. కొంతమంది చదవరా వెర్రి మహాలేశ్వరులకు వచ్చి ఆయన సంతోషిస్తారు, ఆ సంతోషించి విని ఆనందించేవాడికి కూడా పావలా వస్తుంది. విని ఆనందించాలి. వింటూ ఈ పద్మాగర్ గారికి బుద్ధి లేదు, సరస్వతీ కవచం చదవమన్నారు అని చెప్పేసి ఎవడన్నా లోపల తిట్టుకుంటే వాడికి ఈ మొత్తం పాపంలో వాడికి పావలవాట వస్తుంది. ఇలాగ దిక్మాలు కూడా పాపం పుణ్యం అన్ని విషయాల్లోనూ మనం పావలా పావలా పుచ్చుకుంటున్నాం. అంచేత మీరు ఒకవేళ చదవలేకపోతే గోడ కూర్చుని ఆనందించండి, ఆ రకంగా ఓ 25% సంపాదిస్తాం. అలాగని ఇప్పుడు చదివాడు, చదవమంటున్నాడు, చదివే వాళ్ళకి ప్రోత్సాహం కలిగిస్తున్నాడు, వింటున్నాడు, ఇప్పుడు ఏమవుతుంది 4 పావలాలు రూపాయి వాట వస్తుంది. అంచేత కాస్త అరగంట ముందు వచ్చినవాడు అదృష్టవంతుడు అన్నారు. ఇప్పుడు ఈ కలియుగంలో అన్నం అమ్మేవాడు, అన్నం అమ్మినటువంటి వాడిని చూచి పర్వాలేదని ప్రోత్సాహపరిచేవాడు, ఆ అన్నం అమ్మేవాడికి మేనేజర్గా పనిచేస్తూ ప్రోత్సాహపరిచేవాడు, ఈ మొత్తం అందరూ కూడా కాస్త కాస్త పుచ్చుకుంటున్నారు గనక వాళ్ళ ఇంటిలోకి తెలియకుండా వెళ్ళి వారిచ్చే ఆతిథ్యం స్వీకరించే పండితులు కూడా లేనిపోని పాపాలు చుట్టుకుంటుంది వాళ్ళకి. అనగానే ఒక్క క్షణం వెణికాడు పాపం అర్జునుడు. అయ్యా మరి దీనికి ఏం ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. అన్నం అమ్మేవాడి ఇంటికి వెళ్లకుండా ఎలా కుదురుతుంది జీవితంలో, మరి దానికి ఏం ప్రాయశ్చిత్తం లేదా అంటే, లేకపోతే ప్రజలంతా ధ్వంసం అయిపోతారు కదా అంటే, అన్నదాత పరమపుణ్యాత్ముడైన శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు పరమ భయంకరమైన దారిద్ర్యం తొలగిస్తాడు అనగానే అప్పుడు అర్జునుడు ఆ కుచేలుడెవడు, ఆ పద్మపత్రలోచనుని అనంత వీర్య గుణ సంపద ఎన్ని విన్నా నాకు ఆనందం పొంగిపోతుంది, కృష్ణుడు గుర్తొస్తే నా శరీరం పులకించిపోతుంది, పైగా అచ్యుత కథా విభవం బొకమాటు వీనులను వినిన మనోజ పుష్ప శరవిద్ధుడునైన విరామముందునే. ఆ శ్రీకృష్ణుడి యొక్క కథ, ఆ వైభవం వింటే నిరంతర మన్మథ వికారాలతో కూడిన దౌర్భాగ్యుడు కూడా బాగుపడతాడు, వాడు సంతోషిస్తాడు తప్ప ఎందుకు విన్నాననుకోడు. అదీగాక ఆ శ్రీకృష్ణుడు మహాస్నేహశీలి,
స్నేహానికి వ్యతిరేకంగా వెళ్లి ద్రుపదుడు ధ్వంస అయిపోయాడు. ద్రుపదుడికి కృష్ణుడికి తేడా అదే. ద్రుపదుడు ద్రోణుడు కలిసి చదువుకున్నారట చిన్నప్పుడు. ఇద్దరికీ విడిపోయారు గురుకులం నుంచి. ద్రుపదుడు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళాక మా నాన్నగారు నాకు రాజ్యం ఇస్తాడు, నేను మహారాజును అయ్యాక నీకేదన్నా సాయం చేయాలనుకుంటున్నాను, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను వచ్చి కలవమన్నట్ట. నీకేదైనా ఉద్యోగం కావాలంటే ఇస్తాను, లేదు దౌర్భాగ్య ఉద్యోగం ఏదన్నా చేస్తే దాన్ని యూజీసీలోకి తీసుకెళ్ళడానికి నేను సాయం చేస్తాను, నేను పదవిలోకి వచ్చాక నీకు సాయం చేస్తాను, అంతవరకు ఇది అట్టే పెట్టుకో అని చెప్పి వెళ్ళాట. అలాగే అన్నాడు ద్రోణుడు. ద్రోణుడు ఇంటికి వచ్చాక చాలా కాలం ఉద్యోగం లేక చాలా బాధపడ్డాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు అశ్వత్థామ. ఆ అశ్వత్థామ ఒకనాడు పాలు పాలు అని ఏడుస్తుంటే పక్క పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు, దీని దగ్గర పాలు లేవుట, ఏడుస్తూ ఉంటే ద్రోణుడి భార్య కృపాచార్యుడి చెల్లెలు కృపి, ఏమండి మీ మిత్రుడు మహారాజు అయ్యాడు, మీకు ప్రామిస్ చేశాడు, పైగా పబ్లిక్ ప్లేస్లో ప్రామిస్ చేశాడు, ఇంకో తోట ఇంకో తోట కాదు, మీరు వెళ్ళండి, ఒక ఆవు అడిగితే ఇవ్వకుండా ఉంటాడు, మీకు మంచి ఉద్యోగం అయినా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు ఆయన అనగానే సరే ఇష్టం లేకపోయినా భార్య పోరు మీద బయలుదేరట వెళ్ళి ద్రోణుడు ఆ ద్రుపదుడు నిండు కొలువులో ఉండగా, ద్రుపద నేను నీ మిత్రుణ్ణి క్లాస్మేట్ని వచ్చాను, అందరూ వింటూ ఉండగా నేను రాజయ్యాక నీకు సాయం చేస్తానని నాకు మాట ఇచ్చావు నువ్వు గుర్తుందా, నాకు పెద్దక్కర్లా, ఉద్యోగం కోసం రాలా, లేదా దిక్కుమాలిన ఉద్యోగం ఎడ్హాక్ పోస్టు పెర్మనెంట్ చేయమని రాలా, ఒక్క ఆవు ఓటిప్పించినాక అని అడిగట. ఇచ్చిన మాట తప్పేశాడు కృతజ్ఞతతో ద్రుపదుడు. పైపెచ్చి అన్నట్ట నిండు సభలో ముష్టెత్తుకునే సామాన్యమైన బ్రాహ్మడివి, పంచికట్టుకుని లాల్చీ వేసుకు తిరిగే నువ్వు నాకు మిత్రుడివా, చీ అవతలపో, మహారాజాధిరాజు నేనెక్కడ నువ్వెక్కడ అవతలపో అన్నట్ట మెడట్టు గంటేశాడు. ద్రోణుడి ఆ నిండు సభలో అందరూ అవహేళన చేయటం, ఈయన గెంటడం అనే అవమానం తట్టుకోలేకపోయాడు. అప్పుడే ప్రతిజ్ఞ చేశాడు, వీడు అంతు తేల్చేస్తానని. ఆ కసి వల్లే పాండవులకి విద్యాభ్యాసం నేర్పి పాండవులను వెళ్లి అర్జునుడిని వెళ్లి వాడిని బంధించి తీసుకురా అన్నాడు. తర్వాత అర్జునుడు వెళ్లి విద్యాభ్యాసం పూర్తి అయ్యాక గురుదక్షిణగా ద్రౌపదుని కాడు చేతులు కట్టి పట్టుకొచ్చి కాళ్ళ మీద పారేశాడు ద్రోణుడికి. ఏమిటి, వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులే, కృపణులై ఇట్లు ఇట్లు కృపణులై పట్టుబడవలసన్. అయ్యో వీరెవరు, వీరా ద్రుపద మహారాజులా, ముష్టెత్తుకునే బ్రాహ్మడి కాళ్ళ మీద పడ్డారేమిటో, ఇలాగ నీచత్వంతో కాళ్ళు చేతులు కట్టించుకుని పడే దౌర్భాగ్యం పట్టిందా మీకు, ఇక్కనైనా నా సంగతి తెలుసుకో అని వేళకోలవాడి. అంతలోనే కోపం చల్లారిపోయి, మిత్రమా నన్ను నిండు సభలు చాలా పిలకపుచ్చుకుని ఘోరమైన అవమానం చేసి తిట్టావనే కోపంతో నేను కట్టాను గాని నీ మీద నాకు కోపం లేదు అని కట్లు స్వయంగా ఇప్పి క్షమించేమనుకోకని వదిలిపెట్టేసి అట్టబడి జారి. ఆయన మళ్లీ కసి పెట్టుకుని ఏం చేశాడు, నన్ను కాళ్ళ మీద పారేసుకుని వేళకోలం వాడాడు. ఈ ద్రోణుడి తల నరికే కొడుకు కావాలి, యుద్ధంలో నన్ను జయించిన మహావీరుడు అర్జునుడికి భార్య అయ్యే కూతురు కావాలని డబ్బుచ్చుకుని బయలుదేరి చివరికి ఒక ఋషీశ్వరుణ్ణి పట్టుకుని ఆయన ద్వారా యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో అయోనిజ సాక్షాత్తు యజ్ఞగుండంలోంచి ద్రౌపదిని దృష్టజ్యుమ్నుణ్ణి పుత్రుడిగా పుత్రికగా పొందా. ఆయన అన్న ప్రకారం ద్రౌపది ఏమో అర్జునుడికి భార్య అయింది. పుట్టిన దృష్టజ్యుమ్నుడు యుద్ధంలో ప్రాయోపవేశం చేసిన ద్రోణుడి తల నరికాడు. వీళ్ళు పుట్టారని తెలిసినటువంటి ఆయన ఏం చేసేట మళ్ళీ అక్కడ, ఇక్కడ దృష్టజ్యుమ్నుడు పుట్టాడు అనే విషయం తెలుసుకోగానే శివుడి గురించి తపస్సు చేసేట మళ్ళీ ద్రోణుడు. నన్ను తల నరికే కొడుకు కావాలని వాడన్నాడు, నా కొడుకు చేతిలో ఈ ద్రోణుడు ఈ ద్రుపదుడు కొడుకు వీళ్ళంతా చచ్చిపోవాలి అని మళ్ళీ ఆయన తపస్సు చేశాడు. శివుడు ఆ వరం ఇచ్చాడు. అంచేత ద్రోణుడినేమో ద్రుపదుడు కొడుకు దృష్టజ్యుమ్నుడు చంపితే మళ్ళీ అశ్వత్థామ ద్రుపదుణ్ణి విరాటరాజు గారిని ఈ ద్రుపదుడు యొక్క కొడుకులైనటువంటి దృష్టజ్యుమ్నుణ్ణి శిఖండిని అందరినీ నరికిపారేశాడు వాడు. ఇలా పగ 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 వంశాలు వంశాలు నరుక్కున్నారు వాడి చివరికి. ఇదంతా ఎందువల్ల జరిగింది, స్నేహానికి ఇచ్చిన వాటికి విలువ విడి లేకపోవటం వల్ల. ఎప్పుడైనా మనం మాట ఇచ్చామంటే ప్రాణం పోతే దిక్కుమాల ప్రాణం, మళ్ళీ ఇంకో జన్మెత్తుతాం, మాట తప్పరాదు. మాట తిరుగలేరు మానధనులు, మాట తిరగలేరట అభిమానధనులు, నిజమైన పుణ్యాత్ములు. అందుకే బలి చక్రవర్తి ప్రాణం పోయినా మాట తెప్పలా. ఇప్పుడు ఈ కలియుగంలో రోజుకో మాట ఇస్తాం, మర్నాడు మర్చిపోతాం, అర్ధగంట తర్వాత మీరెవరు ఎక్స్క్యూజ్మే అంటాం ఇంటికి వెడితే. మా కృష్ణుడు అలాంటి వాడు కాదు, పరమస్నేహశీలి. ఆ పుణ్యాత్ముడు ఎప్పుడో చిన్నప్పుడు తనతో ఒక 64 రోజులు చదువుకున్న కుచేలుడు ఇంటికొస్తే ఆదరించాట. ఆ కథ వినాలి. స్నేహానికి ప్రాణం పెట్టే పుణ్యాత్ముడైన కృష్ణుడి చరిత్ర. ఇదిగో అన్న విక్రయం, శివ విక్రయం, శీల విక్రయం చేసే వాళ్ళకి, పరమదోషులకి, పాపాత్ములకి అత్యద్భుతమైన మంత్రం అంటున్నావు. ఆ దారిద్ర్యాన్ని తొలగించి మనోవంచలు, అంటే మనస్సులో కోరికలు ఉన్నవాళ్ళు శ్రద్ధగా వింటే కోరిక తీరుతుందన్నారు. ఐశ్వర్యం వచ్చి తీరుతుంది అనుకోను. అటువంటి ఆ కథ నాకు చెప్పు. ఎందుకంటే హరిభజించు హస్తములు హస్తములు అచ్యుతుగోరి మృక్కుత చిరము శిరంబు విష్ణుగో చక్రధరు చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరి నుతిల్చిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు బోభువిల్. ఆ శ్రీహరిని భజించే చేతులు చేతులట. ఆయనకి మృక్కే ఆ శిరస్సే శిరస్సు. ఆ చక్రధరుడి హృదయం మీద హృదయం చేరితే ఆ హృదయం నిజమైన హృదయం. శ్రీకృష్ణ నీ కథ వినాలి, నీ నామం వినాలండి. ఎవడన్నా తన హృదయం తన మనస్సు ఆ భగవంతుని మీద చేర్చాడంటే వాడి మనస్సే మనస్సు, తక్కిన వాళ్ళ మనస్సులు మనస్సులు కావు, మురికి నీటి సరస్సులవి. నిరంతరం ఆ శ్రీకృష్ణుడిని చూసే దృష్టి దృష్టి, లేకపోతే ఆ దృష్టి ముదనష్టి, ఆయనను గురించి వర్ణించిన వాణి వాణి, ఆ మహానుభావుడి కథలు వినే చెవులే చెవులు, తక్కిన వాళ్ళ చెవులు చెవులు కావు. ఎవడు హరి పాద తీర్థ సేవాపరుడై ఉంటాడో ఆ హరికి సంబంధించిన కథలు వింటాడో ఆయన ఉండే క్షేత్రాలు బృందావనం, మధుర, గయా, ప్రయాగాది క్షేత్రాలు తిరుగుతాడో అటువంటి వాడు అవయవాలు అవయవాలు, తక్కిన వాళ్ళ అవయవాలు. ఊరికే పుట్టాడు కాని వాడు పీతలా బతుకుతున్నాడు. వాడు వాడి బ్రతుకు పీత, వాడి జీవితం రోత, వాడి జీవితాంతం వాడికి రంపపు కోత. ఆ పరమేశ్వరుడి గురించి నాకు వివరించి చెప్పు ఓ మునీశ్వర అనగానే ఆ అర్జునుడిని చూచి చిరునవ్వు నవ్వి, పాండవులారా మీ వాడు మంచి ప్రశ్న వేశాడు, పరమదోషాలకి అందున మోక్షం పొందాలని వెడుతున్న మీకు ఇప్పుడు నేను చెప్పే కథ ఒక దివ్యమైన బ్రహ్మానందం కలిగించే సమస్త దోషాలు తొలగించే కథ. కొంతమంది పేదలకి ఈ కథ ఐశ్వర్యప్రదం. జనవర గోవింద సఖుడు కుచేలుండు నా నొప్పు మిత్రుండు మానధనుడు విజ్ఞానరాగాది విరహిత స్వాంతుండు శాంతుండు భక్తవత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య వృత్తి నడుగబోబక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాదలంచి ఆత్మమోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబున నడపుచును నయంత. పూర్వం శ్రీకృష్ణుడి యొక్క చిన్నప్పటి క్లాస్మేట్ గోవింద సఖుడు కుచేలుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, అభిమానధనుడు, మొహమాటం కలిగినవాడు, విజ్ఞానం కలిగినవాడు. ఆ విజ్ఞానం వల్ల అనురాగం, ద్వేషం ఈ రెండింటినీ జయించట. ఈ లోకంలో రాగద్వేషాలను ఎవడు జయించలేడు. ఇంకా అనురాగమైనా జయిస్తాం కానీ ద్వేషం జయించడం చాలా కష్టం. ఆ రెండు జయించట. ఇతరుల మీద ఏదైనా రవ్వంత తేడా వస్తే ద్వేషం వచ్చేస్తుంది మనకి. అటువంటి వాటిని జయించాడు ఆయన. శాంత స్వభావుడు. మీరు ఎన్ని చెప్పండి, ఎన్ని లక్షలు చేయండి, శాంతము లేక లక్ష లేదు. త్యాగరాజు దీన్ని చాలా బాగా చెప్పాడు. అందుకే శాంతం గుణం, శాంతం భూషణం, శాంతం సమస్తం. శాంతము, ధర్మము, సత్యము, అహింస ఈ నాలుగే ఈ సృష్టిని నడుపుతున్నాయి. నాలుగు పాదాలు. ఈ ధర్మదేవత ఒక ఆవు అయితే ఈ ఆవుకి శాంతం ఒక కాలు, ధర్మం ఒక కాలు, సత్యం ఒక కాలు, అహింస ఒక కాలు. ఈ నాలుగు కాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆయన అటువంటి శాంతస్వరూపుడు, ధర్మవత్సలుడు, ధర్మం మీద ఎంతో ప్రేమ, మహాత్ముడు, ఘనుడు ఆయన, గొప్పవాడు. ఇంద్రియాలు జయించాడు, బ్రహ్మజ్ఞాని. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి ఐశ్వర్యం లేదు, దారిద్ర్యం పట్టి పీడించింది. అయినా దారిద్ర్యం మనస్సుని కుంగదీసేస్తున్నా ఇంటింటికి ఎవరిళ్ళకి వెళ్ళి కార్పణ్య వృత్తితో నీచభావంతో, నీచులను అడగకూడదు రెండోయ్, నీచుల దగ్గరికి వెళ్ళి వాడు ఇవ్వడు, ఇంక ఇవ్వను వాడు, రోజు జిడ్డులో కొంప పట్టుకు తిరగకూడదన్నారు. తాకొందక ఇచ్చువాడు దాత ధరిత్రిన్, బాధపడకుండా ఇచ్చేవాడే దాతట. ఏడుస్తూ వీడు వచ్చాడు దిక్కుమాల గొడవ, కమిట్ అయిపోయావు నలుగురిలో అని బాధపడుతూ ఏడుస్తూ గిలగలగలగల ఆడిపోతూ ఇచ్చేవాడు, వాడు దాత ఏమిటి వాడు మొహం. అందుకని ఏమన్నారు, ఆకొన్న కూడే అమృతం, ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన అన్నం అమృతంలో ఉంటుంది. పీకిదాకా నేను పాయసం తిని వచ్చాక గురువుగారు ఒక్క కాఫీ తాగండి బాబు అయిన వాడు తాగలేడు, వాడికి ఇష్టమైనప్పుడు వాళ్ళు తప్ప. అసలు ఈ సృష్టి రహస్యం కూడా మంచి కడుపు నిండా ఉన్నప్పుడు ఎవరింటికైనా పెడితే టీ తాగుతారా కాఫీ తాగుతారా అని దొంప తెచ్చుతారు. ఒక్కో రోజు కళ్ళు తిరిగి నీరసం వస్తూ ఉంటుంది, అప్పుడు ఇమ్మంటే ఒక్కడ కాఫీ ఇచ్చేవాడు. పెద్ద సమస్య ఇది లోకం. ఈయన సరే మొత్తం మీద బాధపడకుండా ఇచ్చేవాడు దాత. ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన కూడు అమృతం అన్నారు, తాకు బాధపడకుండా ఇచ్చేటటువంటి దానమే దానం. కాబట్టి ఎవరి దగ్గరికి నీచ వృత్తితో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవాడు కాదు. తనంత తాను ఏదొస్తుందో ఆ వచ్చిన రూపాయి అయినా 10,000గా భావించి జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. ఆనందాన్ని మించిన ఐశ్వర్యం లేదు గనక. పిల్లల్ని, భార్యని రక్షించుకుంటున్నాడు. ఎలా నడుపుతున్నాడో ఆయనకి తెలియదు, ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది, అంతే జీవితం గడుపుతుంది. అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును అని 50 ఏళ్ల క్రితం తణుకులో దేవరకొండ బాలగంగాధర తిలక్ అని ఉండేవాడు, చచ్చిపోయాడు ఆయన. ఆయన రాశాడు, దాదాపు 50 ఏళ్ళు ఇందో గేయ కవిత్వం అనమాట. అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును. అమెరికాలో డబ్బులు వచ్చేస్తాయి డాలర్లు, భారతదేశంలో మాత్రం సంతానం వద్దంటే సంతానం, డబ్బు ఉండదు దౌర్భాగ్యం అని. ఈయనేమో అసలే దౌర్భాగ్యుడు అంటే, ఈయనకి 16 మంది పిల్లల టేకంగాను అర్థవత్తు మాట అది. భాగవత ప్రకారంగాను పురాణం ప్రకారం 16 మంది చెప్పారు. షోడశ కళల్లాగా షోడశ పుత్రులు పుట్టారట. లలిత పతివ్రత తిల్లకం భువంశాభిజాత్య తద్భార్య దుస్సక దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువుల ఆకటి చిచ్చుచే కృషించి మలమల మాడుచు మానసం బెరియంగా పట్టెడన్నము మాకు పెట్టుమనుచు. పత్రభాజన ధృత పాండులై తను చేరి వేడిన వీణులు సూడినట్ల అయిన ఒకనాడు వగచి నిజాధినాధు చేరి ఇట్లని పలికెనో జీవితేశ తట్టుముట్టాడు నట్టి పేదరికమిట్లు నొంప దీనికుపాయముగింపవైతి. పరమ పతివ్రత శిరోమణి ఆయన భార్య. ఈ భర్త ఏం తెచ్చాడని పట్టించుకోలేదట. నీ మొహం తగలయ్యా, బియ్యం చెప్పాను పొద్దున అనగా తేలేదని సాయంకాలానికి ఒకవేళ పొరపాటున మొగుడు మర్చిపోతే వాడి నెత్తి మీద అప్పడాల కర దెబ్బలు తప్పని రోజుల్లో ఆ తల్లి పొరపాటున కూడా ఆయన ఏం తెచ్చాడు ఏం తేలేదని అడిగేది కాదట. పరమపతివ్రత శిరోమణి, అతనికి తగిన ఎల్లాలు. దుస్సహమైన దారిద్ర్య బాధతో నలిగిపోతున్నా ఆకు కోసుకొచ్చి ఇంకోటి కోసుకొచ్చి పిల్లల్ని కాపాడుతోంది. ఇలా ఉండగా ఒకనాడు మాత్రం ఆవిడ మనస్సు కూడా కరిగిపోయిందిట. పిల్లలకి మలమల మాడిపోయి తలకోపళ్ళెం పట్టుకుని ఆకులు తెచ్చుకున్నారట. మరి ఆకులు మాత్రం ఎక్కడ సంపాదించారు? అరిటాకులు కోసుకొచ్చి అమ్మ ఆకలి, ఇంత పెట్టన్నం చాలు అదే అందరం సర్దుకుంటామని ఏడుస్తూ వచ్చారట. ఇలా మలమలమల మాడిపోతూ హృదయం కరిగిపోయేలాగా పట్టెడన్నం పెట్టమని అడిగితే ఇంతమంది పిల్లలు గిలగలగలలాడిపోతూ, అప్పుడు ఆవిడ హృదయం పగిలిపోయింది, చెవుల్లో సూదులు గుట్టినట్టు అయిపోయింది. ఏం చేయాలో అర్థం అవలా. గొడ్ల నీరు కుక్కుంటూ ఒకనాడు తన భర్త దగ్గరికి వెళ్ళి అంది, ఓ ప్రాణనాథ, ఓ జీవితేశ్వర,
మనం అంటే ఎలా చేస్తాం, పెద్దవాళ్ళం భక్తితో కాలక్షేపం చేస్తాం. ఈ తట్టుముట్టాడుతున్న పేదరికం చూడు, పిల్లలు వచ్చి బాబోయ్ అంటూ ఉంటే ఇంతమంది పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ సంరక్షణకి తగిన బాధ్యత తీసుకుని తండ్రి ఊరబందితో సమానం అన్నారు. పిల్లల భవిష్యత్తుని గారికి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా పట్టించుకోకపోతే ఆ తండ్రి తండ్రి కాదు, వాడు ఒత్త ఎండ్రి అని శాస్త్రాలు చెబుతున్నాయి. వారి గురించి పట్టించుకోవాలి, చూసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు లోపమో తెలియదు, మరి దైవానుగ్రహం ఎలా ఉందో తెలియదు. పూర్వజన్మ కర్మయోగం పట్టి పీడుస్తుంది, మహాభయంకరమైనది పూర్వజన్మ కర్మ. ఆ కర్మను ఎవడూ తప్పించుకోలేడు. కర్మబద్ధమైన ఈ లోకంలో మనం బతుకుతున్నాం, కానీ ఉపాయం ఊహించాలి. ఈ సృష్టిలో మంత్రం వల్ల సాధించలేనిది లేదు. అటువంటి మంత్రం దైవాన్ని కట్టిపడేస్తుంది. నీకు అదృష్టవశాత్తు దైవమే మిత్రుడు, ఆయన ఉండగా కూడా ఆయన వేడుకోవడం మానేసేసి ఈ పిల్లల ఆకలి గురించి పట్టించుకోకపోతే ఈ జీవితం వ్యర్థం కదా. ఉపాయం ఆలోచించాలి కదా. యత్నే కృతే యదిన సాధ్యతి కోత్ర దోష అన్నారు. మనం ప్రయత్నం చేసినా ఫలించకపోతే మనం ఏం చేయలేం. ముందు ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నంలో లోపం లేకూడదు, తర్వాత దైవానుగ్రహం ఏది రావాలో వస్తుంది. కాబట్టి ప్రతి జీవి ఎంతో కొంత ప్రయత్నం చెయ్యాలి అని ఇంకా ఇలా అన్నదట. బాల సఖుడైన అపద్మపత్ర నేత్రుకాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమునుద్ధరింపుము హరికృపా కటాక్షర విదీప్తి వడసి మహాత్మనీవు. నీకు బాలసఖుడు విద్యాభ్యాసం చేసే రోజుల్లో కలిసి చదువుకున్న కృష్ణుడితో ఆ పద్మాక్షుడి దగ్గరికి వెళితే ఈ భయంకరమైన దారిద్ర్యానికి మార్గం ఏమైనా దొరుకుతుందేమో. దారిద్ర్యం చీకటట, దరిద్రత కటిక చీకటి. సూర్యుడు వస్తే చీకటి పోతుంది, శ్రీకృష్ణుడు అనుగ్రహం అనే వెలుతురు వస్తే దారిద్ర్యం అనే చీకటి తొలగిపోతుంది. ఆ అద్భుతమైన శ్రీకృష్ణ కటాక్షమనే సూర్యకాంతి పొంది దారిద్ర్యం అనే అంధకారాన్ని తొలగించవయ్యా పరమాత్మ మహానుభవ వల్లభ. పైగా ఆయన ఎవరు, వరదుడు సాధుభక్త జన వత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాకు శస్థలీ పురమున యాదవ ప్రకరముల్ భజయంపగనున్నవాడు. నీ వరిగిన నిన్ను దూచి విభుడప్పుడయిచ్చు అనూన సంపద. ద్వాపర యుగానికి అధిదేవత అయిన శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో కుశస్థలీపురంలో ఉన్నాడు, ద్వారకా నగరంలో ఉన్నాడు. ఆయనను విడితే లెక్కలేనని సంపదలిస్తాడు. ఎందువల్లంటే ఆ కృష్ణుడి మొదటి లక్షణం వరదుడు, వరాలిస్తాడు. అడిగితే లేదనకుండా వరములిచ్చే పుణ్యాత్ముడు ఆయన. అలాగని ఎవరికి పెడితే వాళ్ళకి వరాలిస్తాడా? సాధు భక్త జన వత్సలుడు, సాధువులు భక్తులు అయిన వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళకి వరాలిస్తాడు. అడ్డమైన వాడికి వరాలి వాడు. సాధు లక్షణం ఉండాలి, భక్తులు అయి ఉండాలి. ఆ భక్త జనాల మీద తాను తండ్రి, వాళ్ళని బిడ్డలుగా భావించి ప్రేమించి వరం ఇస్తాడు ఆయన. సాధుభక్త జనులైనా అందరికీ ఒకేసారి వరం ఇవ్వడం కుదరదు. మళ్ళీ వీళ్ళలో కేటగిరీ, ఆర్తశరణ్యుడు ఆర్తి ఎవరికి ఉంటే, కష్టం ముందు ఎవరికి ఉంటే వాడికి ఇస్తాడు. 10 మంది భక్తులున్నారండి, కడుపు నిండిన వాడి దగ్గరికి వెంటనే వెళ్ళక్కర్లా. అందులో కాస్త ఎవడు కడుపు కాలు ఉన్నాడో వాడి దగ్గరికి ముందెడతాట. అందువల్ల ఏమన్నారు, మూడవ లక్షణం ఆర్తశరణ్యుడు. బాబో ఇప్పుడు నాకు పని ఆగిపోయింది, నన్ను రక్షించని మొరపెట్టుకున్నవాడు ఉన్నాడే, వాడి దగ్గరికి ముందెడతాడు. బానే ఉంది, కష్టంలో ఉన్నవాళ్ళని రక్షించడానికి ముందు పెడతాడు. కష్టంలో ఉన్నవాళ్ళని రక్షించడానికి వెళ్ళేవాడు ఎలాంటి వాడు అయ్యి ఉండాలి? దొందు దొంది దొందప్ప అని వీడి ఇంకా దౌర్భాగ్యుడైతే వాడికి ఏమవ్వలేడు. ఆయన ఇందిరావరుడు, లక్ష్మీ వల్లభుడు, డైరెక్ట్ లక్ష్మీదేవి, క్యాష్ ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన ఆర్తుల దగ్గరికి వెళ్ళడానికి తగిన అర్హత కలవాడు. లక్ష్మి ఉంది కాబట్టి, లక్ష్మి ఉన్నవాడిని అడిగితే ఇస్తాడు, కానీ లేనివాడు ఎంత ప్రేమ ఉన్నా ఇవ్వలేడు కదా. మరి డబ్బు చేతిలో ఉన్నా, అవతల వాడికి ఆర్తశరణ్యుడైనా,
ఇంకో లక్షణం ఉండాలట వెదల్చాలంటే, దయాపయోధి, దయాసముద్రుడు. ఇంకా దయాసముద్రుడు కాబట్టి ఎంత ఇచ్చేస్తాడో ఆయనకి తెలియదు. అన్ని లక్షణాలున్నా దయ అనేది పూర్తిగా లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాక కుచేలా వచ్చావా, ఈ 10,000 చాలే పట్టుకెళ్ళు, దీంతో ఏడాది గడుస్తుంది అంటాడు లేకపోతే మళ్ళీ. కాబట్టి అక్కడ మళ్ళీ లోభించకుండా ఆయన కరుణాసముద్రుడు. ఇవన్నీ ఉన్నా సామాన్యుడు ఇచ్చే డబ్బు వాళ్ళు ఉంటుంది, రేపు ఉండదండి. నిజంగా శాశ్వతంగా ఎవడివ్వగలడు? భగవంతుడు. అందుకని ఆ క్యారెక్టర్ చెప్పారు, ఆయన భగవంతుడు. ఆయన ఇస్తే అది తరగని ధనం, తక్కిన వారిస్తారు తరిగే ధనం. ఆయన ఇచ్చేది తరగని చెదరని పవిత్ర ధనం అది. అందువల్ల అటువంటి భగవంతుడు నీ మిత్రుడవడం నీ అదృష్టం. ఆ కృష్ణుడు ఇప్పుడు కుశస్థలీపురం అంటే ద్వారకాపురంలో ఉన్నాడు. యాదవులు ఆయనని భజిస్తున్నారు. నువ్వు వెళ్ళు, నీ జాతకం మారుతుంది. ఆయన గేట్లో గడుగు పెట్టు, నీ ఫేట్ మారిపోతుంది. ఆయన ఎంత గొప్పవాడంటే, కలలోనల్తను మున్నెరుంగని మహాకష్టాత్ముడై నట్టి దుర్బలుడా పత్సమయం నిజ పదాబ్జాతంబులొల్లంబులో తలపం అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నై నయిచున్ సునిశ్చల భక్తిన్ భజయించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. ఒక్కనాడు కలలో కూడా తనని తలుచుకొని ఒక దుర్మార్గుడు ఉన్నట్ట, వాడికి అనుకోకుండా పెద్ద కష్టం వచ్చింది. కష్టం వచ్చేసరికి వాడు తట్టుకోలేక అప్పుడు కృష్ణుడు గుర్తొచ్చి, కృష్ణ లక్ష్మీ వల్లభ రుక్మిణి వల్లభ రక్షించు, కష్టంలో ఉన్నారని కేకేశాట. వెంటనే అంతవరకు ఏనాడు తలుచుకొని వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలని ఆలోచించకుండా పరిగెత్తుకొచ్చి తనను తానే సమర్పించుకున్నట్టు వాడిగా ఆయన. తన్నయ్యన ఇచ్చున్, కొంతమంది తన్నయ్యన ఇచ్చునంటే ఒక తన్ను తన్నుతాడన్నారు. తన్ను అంటే ఆ తన్ను కాదు, తన్ను అంటే తనను ఇచ్చుకుంటాడు. వెర్రివెరు వేషాలు ఇస్తాడు, అప్పుడు ఇస్తాడు తన్ను. తననైనా సమర్పించుకుంటాడు ఆ శ్రీకృష్ణుడు. ఎప్పుడూ తలుచుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి తెలిస్తేనే వెళ్ళేవాడు. మరి సునిశ్చల భక్తిని భజయించు వారికడడే, నిత్యం భక్తితో కృష్ణ వాసుదేవ పరంధామ వరద కేశవ అప్రమేయాని భక్తి శ్రద్ధలతో భజించి భజించి ఆయన కోసం తపించిపోయేవాడికి ఐశ్వర్యం ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. అన్ని ఇస్తాడు ఆ పుణ్యాత్ముడు, ఆ మహానుభావుడు. ఇదిగో ఎప్పుడైనా దారిద్ర్యం కానీ కష్టం వస్తే నీలాంటి ఓ పరికి వాళ్ళని వాడిని అడగకూడదు, వాడిని అడగాలి. అడిగితే మొర వాడి దగ్గర పెట్టుకోవాలి. వెళ్ళమనగానే ఆశ్చర్యపడి ఎంత మంచి మాట చెప్పింది. పక్కనున్నటువంటి ఎవరో భూస్వామి దగ్గరికి వెళ్ళమల్లా, ఇంకో కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళమల్లా, సాక్షాత్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళమంది. ఆవిడ బెటర్ హాఫ్ అంటే అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, ఆ మానిని మాటలకు ఆనందం కలిగింది. అన్ని చెప్పిన అమ్మాని సునయోక్తుల కలరి భూమి సురుడా కృష్ణుంగననేగుట ఇహపర సాధన మగునని తన మది దళన తన సతితోడన్. ఆ మాటలు విని బ్రహ్మానంద పడిపోయి, మంచి మాటలు చెప్పావు భార్యామణి, ఓ భార్య వంటి నువ్వు, అది చెయ్యి ఇది చెయ్యి అనే భార్యలే కానీ ఇటువంటి మంచి సలహా ఇచ్చే భార్యలు దొరకరు. శ్రీకృష్ణ పరమాత్మని చూడాలని మనస్సు తహతహలాడుతోంది, అయినా యోగం లేక ఇంతకాలం ఆగిపోయా. ఇప్పుడు ఈ దారిద్ర్యం నుంచి బయటపడడానికి ఆయన దగ్గరికి వెళ్ళమని మంచి సలహా ఇచ్చావు, ఇప్పుడే బయలుదేరతాను, వెళ్ళి ఆయన్ని చూస్తాను అని ఆనందించి కానీ అన్నట్ట. ఏమిటండి మళ్ళీ కానీ? కానీలు దమ్మిడీలు అంటారా, కానీ దమ్మిడి ఉంటే ఎందుకెంత గొడవ చెప్పండి అంటే, అది కాదు. గుళ్ళోకి దర్శనానికి వెళ్ళేవాడు అర్చక స్వామి ముందున్న పళ్ళెంలో రూపాయో 2 రూపాయలో వేయకుండా దర్శనం చేసుకోకూడదు. దేవదర్శనానికి వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. చిన్నపిల్లల్ని చూడడానికి వెళ్ళేవాడు కూడా ఓ పండో గొడ్డో ఏదో ఇవ్వకుండా రాకూడదు. గురువుల దర్శనం చేసుకుని పురాణం వినడానికి వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. నేను చెప్పలేదు బాబు, ఇది వేదవ్యాసుడు చెప్పాడు, ఏమనుకోకండి. మరి మహారాజ దర్శనానికి వెళ్ళేటప్పుడు, ప్రభువుల దర్శనానికి వెళ్ళేటప్పుడు డబ్బు ఇవ్వకూడదు, పండు ఇవ్వాలి లేదా దండ వెయ్యాలి, పండో దండో వెయ్యాలి. కృష్ణగారి దర్శనానికి వెళ్ళాను కూడా అంబికా కృష్ణ గారి దర్శనానికి ఓ దండన్నా వెయ్యాలి, ఓ పండున్నా చేతిలో పెట్టాలి, ఒట్టిన వెళ్ళకూడదు, శాస్త్రం అది, ఇది నియమం. ఇప్పుడు మనం వెళ్ళేది రాజు, దైవం, పండితుడు,
బాల్య మిత్రుడు అన్నీ దానే. అటువంటి కృష్ణుడి దగ్గరికి ఒట్టి చేతులతో అలా వెళతాం. గుళ్ళోకి వెడితే పాపం అర్చక స్వామి వారు వెయ్యిపోయినా ఏం పట్టించుకోకపోవచ్చు, మంచివారు కాబట్టి శాస్త్రం పట్టించుకోకపోయినా, గురువు గారు పురాణం దగ్గర పట్టించుకోకపోవచ్చు, కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దైవం దగ్గరికి అలా వెళ్ళకూడదు. ఏం చేయమంటారు? ఆ కృష్ణుడిని చూడడానికి వెళ్ళడం ఇహపర సాధనం. ఇహపర సాధనానికి మూల కారకమైన కృష్ణుడి దగ్గరికి ఒట్టి చేతితో ఏం వెళ్ళను? నీవు చెప్పిన ఎట్ల రాజీవ నేతృపాద పద్మం బులాశ్రయం పంగమనకు పరమ శోభనము ఆ చక్రపాణికిప్పుడు కానుకేమైన కొంపోవగలదే మనకు. నీవు చెప్పినట్లుగా పద్మపత్ర నేత్రుడైన కృష్ణుణ్ణి చూడడం పరమ శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యప్రదం. ఆయన పాదాలు ఆశ్రయిస్తే ఇహం పరం రెండూ వస్తాయి. ఈ లోకంలో ఐశ్వర్యం వస్తుంది, పైన అది వస్తుంది. కానీ ఆ చక్రపాణి దగ్గరికి వెళ్ళినప్పుడు కానుక తీసుకుని వెళ్ళాలి, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఎలా? మనమే ఇల్లంతా అయ్యవారి నట్టిల్లులాగా ఉండి మన మహాబాధ పడిపోతున్నాం కదా, ఆయన దగ్గరికి ఏం పట్టుకెళ్తాం మరి? ఇప్పుడు పట్టుకెళ్లకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనగానే బాగా ఆలోచించిందిట, ఇంట్లో ఏం లేవు మరి, ఏమన్నా ఉంటే పిల్లలే తిందురుగా, పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి చతుర్ముష్టిన్ ఆ నాలుగు పిడికిళ్ళు, ముష్టి అంటే పిడికిలు అనమాట, నాలుగు పిడికిళ్ళు అటుకులు అడుక్కొచ్చిందిట ఆవిడ. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు ఆవిడ, అదే అడిగింది. భగవంతుడి కోసం ఒక మంచి పని చేయడం కోసం యాచించవచ్చు, యాచిస్తే అప్పుడు దోషం కాదు, మంచి పని కోసం యాచించవచ్చు. కృష్ణుడికి పట్టుకెళ్ళడం కోసం తప్పేముంది? దీపారాధన చేయాలంటే ఆయన కోసం కుంది అడగడంలో తప్పులేదు, ఒత్తులు అడిగితే తప్పులేదు. ఇప్పుడు ఆయనకి కానుక పట్టుకెళ్ళాలని నాలుగు పిడికిళ్ళు అటుకులు పట్టుకొచ్చిందిట. పట్టుకొచ్చి ఈ అటుకులు కట్టడానికి ఇంట్లో మూటలేదట, గుడ్డలేదట. ఆశ్చర్యం చూడండి, ఎంత దరిద్రంతో బాధపడుతున్నారో పాపం వాళ్ళు. అని అయ్యిల్తి యౌగాకయనుచు విభుని శిథిల వస్త్రం బుకొంగున పృథుక తండులముల నొక కొన్ని ముడిచి నెయ్యమున ననుప జనియ గోవింద దర్శనోత్సాహియగుచు. తీరా అటుకులు పట్టుకొచ్చి ముడివేద్దామంటే పైన వేసుకున్న ఒక చిన్న కండువ తప్పేం లేదు ఆయనకి. ఆ కండువ ఎలా ఉంది? శిథిల వస్త్రం. ఎన్ని చిరుగులున్నాయో అర్థం లేదట. ఈ చిరుగులు కండువతో ఆయనకి శరీరమే కప్పుడుకోలేకపోతున్నాడు కదా, మరి ఎలా మూట కట్టడం? ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద కండువ నాలుగైదు మడతలేసి ఇన్ని మడతల మీద కనీసం నాలుగు గింజలన్న మిగిలితే వెళ్ళేసరికని ఆ కండువ అన్ని మడతలేసి ఆ మాసిపోయిన కండువలోనే మూట కట్టి అతి కష్టమైన గట్టిగా ముడేస్తే తెగిపోయేటట్టుంది గుడ్డ కూడా, దిక్కుమాలు కూడా. అందుకని పాపం మెల్లిగా జాగ్రత్త కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళండి సుమ, ఎక్కడైనా గబుక్కుని తల కింద పెట్టుకుని నిద్రపోతే మొత్తం అటుకులన్నీ నేలపాలు అయిపోతాయి. ఆ గుడ్డ చాలా జాగ్రత్తగా ఉంది మరి, పవిత్ర వస్త్రం కదా, వెళ్ళి రండి అంది. పాపం ప్రేమతో ఆవిడ పంపిస్తే ఆ మూట జాగ్రత్తగా భద్రంగా ఇలా పెట్టుకుని అది పుచ్చుకుని గోవిందుడి దర్శనం కోసం ఉత్సాహంగా అటుకుల మూట వచ్చుకుని బయలుదేరాట. అలా విడుతున్నాడు, అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ దర్శనం ఆయనకి ఆనందం కలగజేస్తోంది. కాసేపట్లోనో కూసేపట్లోనో పెడతాను. పోర్బందర్ అని గుజరాత్కి దగ్గరలో ఉంది, గాంధీ గారు అక్కడే పుట్టాడు, అదే కృష్ణుడి యొక్క ఊరు. దానిని పూర్వం సుధామపురము అనేవారు, అక్కడ కుచేలుడు ఉండేవాడు. ఇప్పటికి కూడా కుచేలుడు యొక్క ఆ మందిరం అది అక్కడ ఉన్నది. అక్కడ నుంచి ద్వారకకి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి ఆయన. పోర్బందర్ నుంచి ద్వారకకి బస్సు మీద ఎడితే 8 గంటలు ప్రయాణం పడుతుంది, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పెడితే. మరి ఆ రోజుల్లో కాలి నడకన వెళ్ళాడు ఆయన. మరి దాదాపు 360 కిలోమీటర్ల దా దూరం ఉంది, అంత దూరం నడిచి వెడుతున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టు తన మనస్సులో నిరత హరినామస్మరణ పరాయణుండగుచు గీతములు పాడుతును చలరేగిపోవుచుండే నాకు చేలుండు. హరినామస్మరణం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నట్ట? పాటల రూపంలో గీతములుగా పాడుకుంటూ ఆ శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణం చేసుకుంటూ వెడుతున్నట్ట.
జయ జయ గోకుల బాల జయ జయ గోకుల బాల మురళి గాన విలోల గోపాల జయ జయ గోకుల బాల నందయశోద పుణ్య నిధాన నందయశోద నందయశోద పుణ్య నిధాన నందయశోద పుణ్య నిధాన నందయశోద సుందర నీల శరీర ధీరా సుందర నీల శరీర ధీరా సుందర నీల శరీర ధీరా జయ జయ గోకుల బాల మురళి గాన విలోల గోపాల జయ జయ గోకుల బాల మురళి గాన విలోల గోపాల జయ జయ గోకుల బాల. ఇది ఆయన నామస్మరణం. పైగా వెడుతున్నవాడు దేనికి వెడుతున్నాడు? దారిద్ర్యం తొలగింపమని కృష్ణుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళాలి. కానీ ఆయన ఏమంటున్నాడో తెలిసినా,
సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, సమ్మతితో హరిణి సన్నుతి చేయవే మనసా, చక్రధారి కౌస్తుభహారి చక్రధారి కౌస్తుభధారి, పాపగారి కృష్ణ మురారి పాపగారి కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనసా, మరులు గొల్లిపే సిరులు కరులు మరులు గొల్లిపే సిరులు కరులు, వెంటరావే మనసా, మరులు గొల్లిపే సిరులు కరులు వెంటరావే మనసా, స్మరము మరచి పరము మరచి ఇహ భోగముల పరము మరువకే మనసా, పరము విడచి ఇహ భోగముల పరము మరువకే మనసా, గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని, సన్నుతి చేయవే మనసా, సమ్మతితో హరిణి సన్నుతి చేయవే మనసా, చక్రధారి కౌస్తుభగారి పాపగారి కృష్ణ మురారి పాపగారి కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా.
వెళ్ళేది ఐశ్వర్యం కోసం. వాళ్ళు ఆవిడ బాబో ఇల్లంతా నట్టిల్లులో ఉందని, ఈ ఇల్లు గాని సిరులు గాని ఏనుగులు గాని గుర్రాలు గాని మనతో రావు, అంచేత నీ నామస్మరణ నాకు చాలంటూ పెడుతున్నాడు. ఏమి తృప్తి ఏం భక్తి, అది భగవంతుణ్ణి సేవించే విధానం. అలా వెడుతూ ఎంతలో అనుమానం పట్టుకుందిట, తీరా నేను వెళ్ళాక స్వామివారు దర్శనమిస్తారా, అసలు ద్వారకా నగరానికి ఎలా వెడతాను, వెళ్లే రూట్ అవునా కదా, భయం కదా మనిషికి.
ద్వారకా నగరం బునేరీతి దొత్తును భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేశు ఎబ్బంగి దర్శింతు, భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు నఖిలేసు ఎబ్బంగి దర్శింపగలను, తద్వార పాలురు ఎక్కడి విప్రుడవు ఇందేళ వచ్చితివి అని అడ్డపెట్టిరేనప్పుడు వారికేమైన బరిదానమిచ్చియే గదనౌనా,
ఊహింప అర్ధశూన్యుండ నేను
అయిన నా భాగ్యమత నిదయార్ద్ర దృష్టి కాక తలపోయగా ఉండుగలదే ఆతడేలా నన్ను నుపేక్షించు ఏటి మాటలనుచు ఆ ద్వారకాపురమతడు సొచ్చి.
ద్వారకా నగరానికి ఎలా వెళ్ళగలను నేను? ఎక్కడో పవిత్రమైన ధగధగ మిరిసిపోయే బంగారపు అంతఃపురాలలో మేడలలో ఉంటాడాయన. ఆ మారుమూల అంతఃపురంలో విహరించే స్వామివారు పత్తపత్ర నేత్రుడు అఖిలేశ్వరుడైన శ్రీకృష్ణుడి దర్శనం ఎలా అవుతుంది నాకు? ఈ సెక్యూరిటీ గార్డులు దిక్మాలిన వాళ్ళని వెళ్ళిస్తారా? ఎవరిని పెడితే వాడిని లోపలికి? ఆ ద్వారపాలకులు ఎక్కడ బ్రాహ్మణుడురా నువ్వు, లోపలికి వెడుతున్నావా అని అడ్డం పెడితే నేను ఫలానా వాణ్ణని చెప్పుకుని లోపలికి వెడదామంటే బట్టలు చూస్తే ఇలా కనపడుతున్నాయి, ఈ బట్టలతో చూస్తే వీడికి శ్రీకృష్ణుడు దర్శనం ఏంటని గెంటేస్తారేమో. అప్పుడు కాపలవాడికి లంచం ఇచ్చి వెడదామంటే ఆ రోజుల్లో కూడా లంచాలన్నమాట. ఏమైనా అడ్డం పెట్టినప్పుడు లోపలికి వెళ్ళడానికి లంచం ఇవ్వాలట. ఏమైనా బరిదానమిచ్చి ఏగదనల్న, పరిదానం అంటే లంచం, వస్తువుల మార్పిడి, అది ఇచ్చి వెడదామంటే ఊహింప అర్ధశూన్యుండ నేను, నా దగ్గరే ఉంది బూడిదే. వాడికి ఇచ్చే శక్తి ఉంటే ఆయన దగ్గరికి ఇప్పుడు నేను పరిగెట్టుకుని వెడతానా? ఎప్పుడు ధ్యానం చేసుకునేవాడిని, అడగడానికి ఎడుతున్నానంటే దారిద్ర్యం వల్ల కదా ఇప్పుడు నేనేం లంచం ఇస్తాను? ఉన్న ఈ అటుకుల మూట తప్ప ఈ అటుకులు కూడా వాడేం పూచుకుంటారు? కాపల వాళ్ళకి అటుకులు ఎందుకు? అన్ని చిట్టుకులు కావాలి కానీ. అయినా నా భాగ్యం ఆ కృష్ణుడి దయాదృష్టి, ఇంతకంటే ఏమనుకోకూడదు. పరమ కరుణాస్వరూపుడైన శ్రీకృష్ణుడు భౌతికమైన వస్తువులు వాంఛిస్తాడా? నా దారిద్ర్యం పట్టించుకుంటాడా? నా గుడ్డలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఆదరిస్తాడా? నా భక్తిని చూస్తాడు తప్ప నన్ను ఎలా ఉపేక్షిస్తాడు? ఆ ద్వారకానగరంలోకి వెళ్ళి ఆయన నా భాగ్యం పరీక్షించుకుందాం. నాకు ఆ భగవంతుడు వాసుదేవుడి పాదస్మరణ తప్ప మరొకటేదీ దిక్కు కాదు. దర్శనం ఇప్పించాలంటే ఆ నామస్మరణ ఇప్పిస్తుంది అనుకున్నాడు ఆయన. ఈ విధంగా ప్రవేశించి రాజమార్గం గుండా వెడుతున్నాడు. దారి పొడుగుతా కాపల వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా సముద్రంలోకి వెళ్ళాలంటే ముందు అది దింపాలి. చుట్టూతో సముద్రం కదా మరి, అందుకని ఆ సముద్రం నుంచి బయటికి వెళ్ళడానికి ఏనుగులతో సహితంగా పెద్ద ఇనప ద్వారం ఒకటి ఉంది, ఒత్తప్పుడు పైకి ఎత్తేస్తారు హౌరా బ్రిటీ లాగా, ఎవరన్నా వస్తే దింపుతారు. దాని నుంచి లోపలికి వెళ్ళాడు. ద్వారపాలకులకి దీవెన ఇచ్చాడు, వాళ్ళు నమస్కరించారు. వెళ్ళి వెళ్ళాడు, ఎన్నో కక్షలు, ఎన్నెన్ని భవనాలు, సాంబుడు, గదుడు, చారణుడు, సుధేష్ణుడు, బలరాముడు వీళ్ళందరి భవనాలు చూసుకుంటూ, ఉగ్రసేన మహారాజు గారి భవనం కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. విశదమై యొప్పు షోడశ సహస్రాంగనాకలిత విలాస సంగతి దనర్చి మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌధ హర్మ్యములు సూచి మనము బ్రహ్మానందమున వంద కడునుబ్బి సంతోష బాష్పముల్ జడిగొనంగ ప్రకటమై విలసిల్లు ఒక వధూమణి మందిరమున ఇంతులు చామరములు వీవ తనరు మృదుహంసతూలిగా తల్పమందు తాను ప్రియముయును బహు వినోదముల తనరి మహిత లావణ్య మన్మథ మర్మథుండు ననగ చూపట్టు పుండరీకాయతాక్షు మహావిచిత్రమైన 16,000 మంది రాజకన్యకల భవనాలతో సంకులమై సమ్మర్దమై జనాల హడావిడితో కోలాహలంతో కనపడుతున్న శ్రీకృష్ణ మందిర రాజవీధి మార్గంలో గడుగుపెట్టాడు. విలాసాలతో, మహనీయమైన ఐశ్వర్యాలతో, సువర్ణాలతో, నవరత్నాలతో, అతి పవిత్రమైన అగురు ధూప దీపాలతో, నివేదనలతో, ఫలాలతో, ముత్యాలతో, రాసులతో, రకరకాల తినుబండారాలతో ఆశ్చర్యం కలిగిస్తున్నది ఆ ద్వారకానగర అంతఃపుర శోభ. మహనీయమైన 7 అంతస్తులు మొదలుకుని 70 అంతస్తుల పైకి ఉండే భవనాలు, అటువంటి ఆ భవనాలు మణిమయ గోపురాలు, విశాలమైన కాంపౌండ్ వాల్స్, ఆ గోడ మీద ఏనుగులు 8 ఎడతాయట ఒకేసారి. కాంపౌండ్ వాల్ అంటే అది, మనం గట్టిగా 4 అడుగులు కాంపౌండ్ వాల్, ఒంటిటి గోడెట్టి కట్టుకోవడానికి డబ్బులు లేక గెలగలాడతాం ఈ కలియుగంలో. 8 ఏనుగులు ఒక్కసారి తిరగగలిగేంత విశాలమైన ప్రాసాదాలు. అక్కడ సాక్షాత్తు ఆదిలక్ష్మీ స్వరూపిణి, జగన్మాత, ఇందిరా రమణి, రుక్మిణీమణి, భామామణి, ఐశ్వర్యానికి మూలకారకురాలైన ఆ జగన్మాత మందిరంలో ఉన్నాడాయన. అమ్మవారితో పాటు పానుపు మీద కూర్చున్నాడు. అమ్మవారు తాంబూలం చిలకలిస్తున్నది. పక్కన ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలు విసనకర్రలతో అలా వేవనలు విసురుతున్నారు. మరి కొంతమంది చక్కగా కర్పూరం నివాళిస్తున్నారు. కొంతమంది పాదసేవ చేస్తున్నారు. అది మృదు హంసతూరిక తల్పం. చాలా మెత్తగా ఉండే పరమ పవిత్రమైన పానుపది. ఆ పానుపు మీద విలాసంగా భార్యతో కూర్చున్నాడు. ఆవిడేవో పాత విషయాలు చెబుతోంది, నవ్వుతున్నాడు ఆయన. అలా నవ్వుతున్న స్వామి మన్మధుడికే మన్మధుడా అన్నట్టున్నాడు. ఏమి సౌందర్యం అది! మన్మధుడు కూడా ఆ సౌందర్యం చూసి మూర్చిపోతాడట. అలాంటి పుండరీకాయతాక్షుణ్ణి, విశాలమైన తెల్లతామర పువ్వుల్లో ఉన్న కళ్ళు కలిగినటువంటి స్వామివారు కనిపించాడు. ఎలా ఉన్నాడు ఆ స్వామి? ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిరలావణ్యు సురచరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణ సాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఇందీవరస్యాము నల్ల కలువ పువ్వు వలె నీలంగా ఉన్నాడా స్వామి. వందిత సుత్రాము ఇంద్రుడి చేత నమస్కారాలు పొందుతాడాయన. పరమ కరుణాస్వరూపుడు. ఆ బొగ్గలు తళ్ళ తళ్ళ తళతళ మెరిసిపోతున్నాయి. మంచి కాంతి, ఇప్పుడు బొగ్గలకి లేనిపోయిన రంగులు వేస్తున్నారు గాని ఆయన ఒరిజినల్గా మెరిసిపోతున్నాడు. కౌస్తుభమణి మెడలో వేసుకున్నాడట. కోరిన కోరికలు తీర్చడంలో కల్పవృక్షంతో సమానం. ఇక ఆ మహానుభావుడు హర్యక్ష నిభమధ్యుడు, సాక్షాత్తు సింహన్నడు ఎలా ఉంటుందో అలా సన్నని నడుము కలవాడు. సమస్త లోకాల చేత ఆరాధింపబడతాడు. మహాలావణ్యస్వరూపుడు, దేవతలకి శరణవుతూ ఉంటాడు. నిరంతరం గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని ఆకాశంలో ఠీవిగా సంచరిస్తాడు. పట్టు వస్త్రం పసుపు పచ్చని వస్త్రం ధరిస్తాడు ఆయన. పన్నగశయను ఆదిశేషుడి మీద చేయనిస్తాడు. అబ్జాతనయను తామర పువ్వులు ఆయన కళ్ళు. మకర కుండలాలు చెవులకు ధరించాడు. సద్భూషణ మంచి రకరకాల భూషణాలు ఆభరణాలు ధరించాడు. మాట్లాడితే అమృతం ములుగుతుంది ఆ నోటి వెంబడి. ఆయన ఆకారం నిరుపమాకారం. అటు ఎవరితో పోల్చలేము. ఎవరితో ఉన్నాడు ఆయన అందంగా ఉన్నాడు? ఫలానా వాడు ఫలానా రకంగా అందంగా ఉన్నాడని చెప్పచ్చు. ఈయనని ఎవరితో పోల్చలేము. ఈ సృష్టిలో తనకు తానే సాటి వచ్చే ఆకారం కలవాడాయన. పాలసముద్రంలో విహరిస్తాడు. అద్భుతమైన గుణాలకు ఆలవాలమైన వాడు. యాదవ కులమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు ఆయన. విష్ణువు విశ్వమంతా వ్యాపిస్తాడు. రోచిష్ణుడు పరమ కాంతిస్వరూపుడు. జిష్ణుడు జయంత పపజయమెరగని వాడు. సహిష్ణుడు సహనగుణం కలవాడట. సహనగుణం లేకపోతే వాడు ఎంత గొప్పవాడైనా వేస్ట్ అన్నారు. సహనగుణం కలవాడు. అటువంటి కృష్ణుణ్ణి చూచాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరుపు మీద కూర్చుని ఉన్నప్పుడు చుట్టూతా అప్సరసల్లాంటి స్త్రీలు వేవనలు విసురుతున్నారు. పాదాల మీద పుష్పాలు వేస్తున్నారు. నారదుడు వచ్చాడో పక్కన, తుంబురుడు వచ్చాడు మరొక పక్కన. ఎక్కడి లేని మహాత్ములైన ఋషులు, ఏకాంత భక్తులు ఆయనను సేవిస్తున్నారు.
చారు లక్షణ లక్షిత నఖ పాద గుల్ఫ జాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సదరుండును కంఠ సూత్ర కటి సూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నేల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండునయ్యొప్పు ఆ పరమేశ్వరుని గాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి డాయంబోతున్న సమయంబు. ఆయన పరమ ఆశ్చర్యకరమైన రూపంతో ఉన్నాడు, చతుర్లక్షణాలతో ఉన్నాడు. శరీరములో ఏ అవయవం ఎలా ఉండాలో అలా ఉన్నది. కన్ను ముక్కు చెవి కాలు కీలు అన్ని సమస్తం సౌందర్యంతో నిలిచిపోయి ఉన్నాయి. చేతులకు కంకణాలు, చెవులకు కుండలాలు, శిరస్సు మీద ధగద్ధగాయమానమై వెలుగొందుతున్న కిరీటం, మెడలో హారాలు, నడుముకి వడ్డాణం, మరో పక్కన లక్ష్మీదేవి వంటి శక్తులు, నారదాది భక్తులు వీరంతా సేవిస్తున్న ఆ పరమాత్ముణ్ణి పురుషోత్తముణ్ణి చూచి ఆశ్చర్యపోయి భక్తితో చేతులు జోడించి ఎవడు అడ్డం పెట్టడం లేదు అదృష్టం వీరికి. అదే భగవంతుడి మీద భక్తి అంటే. కనిడాయంతనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అపేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణంబురుం ఘనతృష్ణాతురచిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయుల్ కుచేలుని అల్లంతనె తూచి సంభ్రమ విలోలుండై దిగంతల్పమున్. చూచాడు మా స్వామి ఇక్కడ కనపడ్డాడా ఈ వైభవంతో అని ఆనందం పొందాడా కుచేలుడు. రెండు చేతులు జోడించి ఆ స్వామికి దండం పెట్టడానికి ముందుకెళ్ళిపోతున్నట్ల ఇంతలో లేచిపోయాడు కృష్ణుడు. ఎక్కడో అంత దూరం నుంచి వస్తున్నాయని ఇక్కడ అంతఃపురంలో కూర్చుని పరుపు మీద కూర్చున్నాయని చూచి సంభ్రమంతో లేచాడు. చెలుస్తున్న తామర పువ్వుల్లో ఉన్నాయి ఆయన కళ్ళప్పుడు. వచ్చిన వాడు ఇటువంటి వాడు పేద విప్రుడు, భయంకరమైన దారిద్ర్యంతో పీడింపబడుతున్నాడు, అవయవాలన్నీ శిథిలమైపోయాయి. పాపం కృషీభూతాంగుడు కృషించిపోయాటండి, తిండి సరిగ్గా లేక ఎండిపోయాడు, పాపం బక్క చిక్కిపోయాడు. శిథిలమైన వస్త్రం, జీర్ణాంబరుడు ఆయన, దాహంతో నడిచి 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 దాహపీడితుడైపోతున్నాడు. ఆయన వేషం చూస్తే హాస్య నిలయుడట, చూసేవాడు వేళాకోళం పడతారు అలా ఉన్నాడు. ఉత్తరీయం కూడా ముక్కది, పూర్తి ఉత్తరీయం కాదు, కండుగా ముక్కే మిగిలింది, ఆ ముక్కను కట్టుకుని ఉన్నాడు. అటువంటి కుచేలుణ్ణి చూచి సంభ్రమంతో లేచాడు, ఎదురుగుండా వెళ్ళిపోయాడు మహావేగం. లక్ష్మీదేవి పక్కన కూర్చుంటే ఆవిడ కూడా పట్టించుకోకుండా తోసుకుని వెళ్ళిపోయాటాయన. భక్తులు వస్తే ఆ భక్తుల్ని రక్షించడానికి వెళ్లే భగవంతుడికి భార్య పిల్లలు ఇలాంటి లక్షణాలు లేవు, వెళ్ళిపోయాడు. కర్రమర్ధి ఎదురుగాజని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణం దోడ్తెచ్చి సమాధరమున కూర్చుండబెట్టి తన తల్పమున. ఎంతో ఆప్యాయంగా ప్రీతిగా వెళ్ళిపోయాట, ఎదురుగుండా వెళ్ళిపోయి అమాంతంగా కౌగిలించేసుకున్నట్ట. ఆ కౌగిలించుకునే ముందు మనం ఏం చేస్తామంటే అవతల వాడి స్టేటస్ ఏమిటి, ఒళ్ళు ఏమిటి చూస్తాం. వచ్చిన వాడు ఎలా ఉన్నాడు, కుళ్ళు బట్ట, శిథిల వస్త్రం, చెమట పట్టి దుమ్ముతో వాసన కొట్టేస్తుంది శరీరం, ఇంకా చెమట కారిపోతుంది. తొందరగా స్నానం చేసి కాళ్ళు కడుక్కురా అంటాం, ఏదో ఆప్యాయంగా ఇంట్లో సీట్లో కూర్చోబెట్టాలంటే మనం. ఆ చెమట జలంతో వాసనతో మట్టి కొట్టుకొని శిథిల వస్త్రంతో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి అమాంతంగా కౌగిలించేసుకున్నట్టండి ఆయన. అది భగవంతుడంటే. అందుకనే ఆయన భగవంతుడు అన్నారు, మనం జీవుడం ఆయన దేవుడు. ఈ జీవుడికి అన్ని పట్టింపులే, చిచ్చిచ్చి కాడు కడుక్కోకుండా లోపలికి రాకంటాం మనం, రవ్వంత కాలికి మట్టి ఉంటే. అలాంటి ఆయన్ని కూర్చుని కౌగిలించుకుని ఎలాంటి అట, అర్థితో కౌగిలించుకున్నట్ట, అంత సంభ్రమం అంత ప్రీతితో కౌగిలించుకున్నాడు. పరమ బంధు స్నేహ స్ఫురణతో తీసుకొచ్చి తల్పం మీద లక్ష్మీదేవితో తాను చేయనించే తన పరుపు మీద కూర్చోబెట్టుకున్నాడు ఆ కుచేలుణ్ణి. కూర్చోబెట్టడమే కాదు, బంగారపు పళ్ళెం తీసుకురమ్మన్నాడు. ఆ బంగారపు పళ్ళెంలో కాళ్ళు పెట్టాడు,
భార్యామణి పొయ్యి అన్నట్ట. ఆవిడ ఒక బంగారపు పాత్రతో నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లు పోస్తూ ఉండగా తాను కడిగాడట. జగన్నాథుడు సమస్త లోకాలు ఆయన పాదాలు కడుగుతూ ఉంటే తాను కుచేలుడి పాదాలు స్వయంగా చేత్తో పట్టి కడిగాడు. దట్ ఈజ్ కృష్ణ. అది కృష్ణుడి యొక్క లక్షణం అంటే స్వయంగా ఆ కుచేలుడి కాళ్ళు కడిగాడు. కడిగి ఏం చేసట్ట, తజ్జలంబులు తన్నదు మస్తమున దాల్చి ఆయన ఆ నీళ్లు రెత్తిమే తల్లుకున్నాడు. పళ్ళెంలో కాళ్ళు పెట్టి కడిగి ఆ నీళ్లు శిరస్సున ధరించి పరబ్రహ్మార్పణ వస్తున్నట్ట. జగత్తుకు పరబ్రహ్మ అయిన ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ తర్వాత మంచి కస్తూరితో పచ్చ కర్పూరంతో కూడిన లేత లేత తమలపాకులలో వక్కపొడి పెట్టి ఆ తాంబూలం ఇచ్చి తీసుకోవయ్యా కుచేలా అన్నట్ట. తాంబూలం ఇచ్చాడు. ఇంటికి వచ్చిన వాడికి పూర్వం తాంబూలం ఇచ్చేవారు. తర్వాత ఏం చేసేట, పిలకుండేది ప్రతివాడికి. పిలకలో పుష్పం తురిమేట, పువ్వు పెట్టేట. పిలకలో పువ్వే, ఇప్పుడు ఏమైంది, చెవిలో పువ్వు అయ్యింది క్రమేపీ. కానీ పూర్వం చక్కగా పండితులు పిలక పెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడు పిలక పుచ్చుకుని పేస్టారు పాఠాలు కడితే పిలక కత్తిరించి పట్టుకుపోతారు గనక వదిలేశారు. పువ్వు పెట్టేట పిలకలో. గోవు దానం ఇచ్చేట. గోవు ఇంటికి వచ్చినాడు దానం ఇచ్చేవారు. ఇప్పుడు గోవు దానం ఇస్తే కానీ ఇంటికి రాకూడదంటే పొరపాటు మా ఇంటికి రావద్దంటారు, ఇప్పుడు ప్రమాదం అని చేత గోవు కూడా దానం ఇచ్చాను. ఆ తర్వాత విసిరికర్ర పుచ్చుకుని ఇలా విసిరాడు. శ్రమం పోయేలాగా స్వయంగా కృష్ణుడు తాళ్ల వృంతమున విసిరి తాటాకుల విసిరికర్రతో విసిరాడట. విసిరి మణిదీపం పట్టుకొచ్చి దీపంతో ఇలా చూపించాడు. హారతి కర్పూరం కూడా పట్టాట. మంగళహారతి ఇచ్చాడు. ఆ తర్వాత మంచి దండ తెప్పించాడు. సువాసనగిచ్చే పుష్పాలతో కూడిన దండ మెళ్ళలో వేయించాడు. ధేను వసంగి మళ్ళీ ఆవిచ్చాడు. సాదరంగా స్వాగతం అడిగట, హౌడు యుడు అని అడిగాడు. ఆనందంతో కళ్ళమట నీళ్లు వచ్చే కుచేలుడికి. దౌర్భాగ్యుణ్ణైన నేనెక్కడ, మహావైభవంతో ఒప్పారుతున్న కృష్ణుడెక్కడ, ఒక పేదవాణ్ణి చిన్నప్పటి విద్యార్థిని ఆయనతో కలిసి చదువుకున్నాను, ఇక్కడికి వచ్చేసరికి ఇంత సేవ చేస్తున్నాడు, కృష్ణుడి యొక్క ప్రేమ ఇది కదా అనుకున్నట్ట. ఆ తర్వాత కళ్ళమట నీళ్ళొచ్చి మాట్లాడలేకపోతూ ఉంటే శ్రీకృష్ణుడు వచ్చి, ఇదిగో ఇదిగో మా మిత్రుడికి నువ్వే స్వయంగా విసరమన్నట్ట. రుక్మిణీదేవి ఆదిమాత లక్ష్మి జగన్మాత ఏ తల్లి అనుగ్రహం ఉంటే కటిక దారిద్ర్యం క్షణాలలో పటాపంచలవుతుందో అటువంటి జగన్మాత మించు పూబోడి రుక్మిణీదేవిని విసరమన్నాడు. తానేమో పక్కన కూర్చుని చెయ్యి చేతిలోకి తీసుకుని మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉండగా ఈ పక్కన అమలక్కలు ఉంటారుగా, ఈ అప్సరసల లాంటి స్త్రీలు ఉన్నారు వాళ్ళు, ఈ కృష్ణుడికి సేవ చేసేటటువంటి సేవకురాళ్ళు దాసీజనం. వాళ్ళు తెల్లబోయి, ఏం అదృష్టం అండి వీడిది, ఏమి తపంబు చేసెన్నుకో ఈ ధరణి దివిజోత్తముడు తుల్బామునా యోగి విస్ఫురదుపాశ్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమున వశీన్ చెయ్యున్నవాడు ఈ మహనీయమూర్తికి అనయే ముని పొంగవులెంతవారలు ఏం తపస్సు చేసుకున్నాడో ఈ బ్రాహ్మణోత్తముడు. లేకపోతే వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులు ఆయన అరికాల కింద ఉండేంత దుమ్ము చూడలేరట. అటువంటిది ఈ శ్రీకృష్ణుడి యొక్క పానుపు పక్కన కూర్చోగలిగాడు. కృష్ణుడు చేతిలోకి చెయ్యి తీసుకుని మాట్లాడుతున్నాడు. లక్ష్మీదేవి చేత విసనకర్రతో హాయిగా గాలి విసిరింపచేస్తున్నాడు. ఈ మహానుభావుడికి సనక సనందనాది మహర్షులు మాత్రం సాటి వస్తారా, ఈయన కదా మహాజాతకుడు అంటే. ఈ కుచేలుడు వచ్చే వరకు ఆయన ఎక్కడున్నాడు, లక్ష్మీదేవి అంశతో పుట్టిన రుక్మిణీదేవి చెయ్యిని తన చేతిలోకి తీసుకుని కబుర్లు చెబుతున్నాడు. ఈయన రాగానే ఆవిడ విడిచిపెట్టేశాడు. తన మృదు తల్పమందు వనితామణియైన రమాలలామ పొందును ఎడగాదలంపగ యదు ప్రవరుండెదురేగి మోదముందనుకగ కౌగలిల్చి ఉచిత ప్రకరంబుల
పరితుష్టు చేయుచు వినయమున భజించే ధరణీసురుడంతటి భాగ్యవంతుడో.
మృదువైన పానుపు మీద రుక్మిణితో కూర్చున్నవాడు రుక్మిణీదేవికి దూరమైపోతానేమో, ఆవిడ పొందు కంటే వీడి దగ్గరికి వెళ్లడం ఎక్కువ అని ఆలోచించకుండా లేచి ప్రేమతో ఆ చెమట శరీరాన్ని, కుచేలుడి శరీరాన్ని ప్రేమగా కౌగిలించుకున్నాడు. దగ్గరికి తీసుకుని పైగా రకరకాల సేవలు చేస్తున్నాడు, వినయంగా భజిస్తున్నాడు. వారి బ్రాహ్మణోత్తమ నువ్వు ఎంత అదృష్టవంతుడు రేపు అనుకుంటున్నారట. ఇంతలో కృష్ణ, యదుబాల, గోపాల, నీ దర్శనం అయ్యింది. మీ అమ్మ నువ్వు చేసే తొంటరి పనులకి శ్రీకృష్ణ తొంటరి పనులు చేయకురా అనేదిట. అలాంటి తొంటరి పనులు చేసే నువ్వు ఈనాడు ఇంత లోకానికి లోక కంటకులైన రాక్షసుల్ని సంహరించి రాజు అవుతావని ఎవరు ఊహిస్తారు? చిన్నప్పుడు పొజిషన్ పెట్టి ఎవడు అర్థం చేసుకోలేరు. చిన్నప్పుడు రకరకాల అల్లర్లు చేస్తారు, పెద్దయ్యాక వాడు ఎంత గొప్పవాడవుతాడో. నిజంగా చూడండి, ఆ గోపిక యశోదాదేవి అస్తమాటు గోలెత్తిపోయేదట. ఆయన ఆనందంగా చేసే చేష్టలతో ఒక్కొక్కప్పుడు ఇబ్బంది కూడా పడేదట. కొంటెవాడని తొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా, గోకులమంతా గోల పెట్టెరా. ఓ కొంటివాడ, నీ తొంటరి పనులకి గోకులం అంతా ఆకులం అయిపోతుంది అనేదిట. యదుబాల గోపాల, యదుబాల గోపాల, నందకిశోరా ఇటురారా, యదుబాల గోపాల, నందకిశోరా ఇటురారా, యదుబాల గోపాల, నందకిశోరా ఇటురారా. చక్కని నాన్న టక్కులు వాణి, చక్కని నాన్న టక్కులు వాణి, చక్కని నాన్న టక్కులు వాణి, అక్కున చేర్చి ఆదరించరా, అక్కున చేర్చి ఆదరించరా. చక్కరి నాన్న టక్కులు వాణి, అక్కున చేర్చి ఆదరించరా. యదుబాల గోపాల అందెల్లు గల్లన ఇటురారా, యదుబాల గోపాల అందెల్లు గల్లన ఇటురారా. శ్రీకృష్ణుడు భజన ప్రియుడట, ఎంత ఇష్టమో ఆయనకి. అందుకే ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు వచ్చినప్పుడల్లా ఒక్కసారైనా ఒక గీతను పాడుకోవాలన్నమాట. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల, అలా గోపాల నంద గోపాల గోపాల. వీణుల విందుగా వేణుగానము వినితర్యంపగా వేచితిరా, వీణుల విందుగా వేణుగానము వినితర్యంపగా వేచితిరా, వేచి వేచి వెన్న ఉద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల, గోపాల నంద గోపాల గోపాల. వెన్న మీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, వెన్న మీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట,
పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య ఈ తల్లి హృదయము ఓర్వలేదయా ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల గోపాల నందగోపాల గోపాల
అని అంటూ ఉంటే శ్రీకృష్ణుడు వెంటనే
మురసం గరుడు కుచేలుని కరము కరం బున్న దెమల్చి కటకం మనమా గురు గృహమున వర్తించిన చరితములవి కొన్ని నుడివి చతురతమరయున్.
అప్పుడు శ్రీకృష్ణుడు, కుచేల మిత్రమా బావున్నావా, మనిద్దరం కేవలం 64 రోజులు మాత్రమే గురువుగారి దగ్గర చదువుకున్నాం. వాళ్ళిద్దరి స్నేహం అంతే, 64 డేస్ ఓన్లీ. 7 తరబడి చదువుకోరా, 64 రోజులు చదువుకున్నాం. నేను బలరాముడు 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నాం. వాళ్ళకంత రోజుకు ఒక్కొక్క విద్య చొప్పున 64 రోజుల్లో 64 విద్యలు నేర్చారట. అరువది నాలుగు విద్యలు అరువది నాలుగు దినంబులంతనవారల్ నెరవాదులైన కథమున నెరి నొక్కొక నాటి వినికి నేర్చిరిలేశ. రోజు ఒక్కొక్క విద్య గురువుగారు చెబుతూ ఉంటే విని 64 రోజుల్లో నో రిపిటేషన్, మళ్లీ చెప్పండి గురువుగారు అని అడిగేవారు కదట, విని నేర్చేసుకునేవారట. 10 సార్లు చెప్పిన తర్వాత పద్మాకర్ గారు ఇంతకీ మీరు వాళ్ళు చెప్పిన పురాణం ఏం పురాణం అని అడుగుతాం మనం బయటికి వెళ్ళాక. మన జ్ఞాపక శక్తులు ఎంత గొప్పవి. ఆయన పరమాత్ముడు కృష్ణం వందే జగద్గురువన్నారు కాబట్టి 64 విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న కాస్త కాలంలో మనం ఎన్ని చేష్టలు చేసి నీకు మంచి భార్య దొరికిందా, పిల్లలు ఏమాత్రం చదువుకుంటున్నారా వాళ్ళు, కొందరు చదువుకుంటారు కొందరు చదువుకుంటారు, ఇందులో నీ పిల్లలు ఏది చేస్తున్నారు అంటే కొనే శక్తి నీకు లేదని తెలుసు కనుక చదువుకుంటున్నారని భావిస్తున్నా. భార్య పిల్లలు ఈ బంధంలో పడి భగవంతుణ్ణి మర్చిపోలేదు కదా. నీ హృదయంలో ఐశ్వర్యం మీద వ్యామోహం ఉన్నట్టుగా నాకనిపించడం లేదు. ముఖం చూస్తే మనిషి గొప్పతనం చెప్పవచ్చు. నేను కర్మాచరణ కోసం ఒక విచిత్ర శరీరం ధరించి ఈ లోకంలో ఎవడికి కర్మబంధం లేకుండా చేస్తాను. అటువంటి నాకు స్నేహితుడు అయిన నీవు గురువుగారి మందిరంలో చేసిన లీలలన్నీ గుర్తుపెట్టుకున్నావా? అసలు గురువు అంటే ఎవడు? తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అనగుండు బుధనుతుండు. గురు శబ్దానికి అర్థం ఏమిటి? ఇవాళ ప్రతివాడు గురువు గురువు, ఎలా టీ కొట్టివాడు కూడా హలో గురువు హౌడూయుడు గురువు అంటున్నారు. గు అంటే చీకటి, గు అంటే ఏమిటి చీకటి, రు అంటే తొలగించుట, చీకటిని తొలగించేవాడు గురు. ఏమండో ఈ చీకటిని తొలగించడానికి ట్యూబ్ లైట్ వేసుకోవాలి లేక సూర్యుడు కావాలి మీరెందుకండి అని అడగచ్చు. మామూలు చీకటి కాదు, అజ్ఞానమనే చీకటి. గు అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుతురిస్తాడు కనుక గురువు అన్నారు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపకుడట, భయంకరమైన అజ్ఞానమనే చీకటి తొలగించి అవ్యయమైన బ్రహ్మానందమిస్తాడు గనక గురువు యొక్క రుణం ఈ సృష్టిలో ఎవడూ తీర్చుకోలేడు. అటువంటి మహాత్ముడు సమస్త వేదాలు పురాణాలు ఇతిహాసాలు పుస్తకం అక్కర్లేకుండా మస్తకంతో మనకి నేర్పిన పుణ్యాత్ముడు మన గురువు సాందీపని. ఆ గురువు దగ్గర చదువుకున్నాం, ఆయన వల్ల ఇవాళ ఈ ముక్కలు చెప్పుకుంటున్నాం. గురువు లేకపోతే ఈ సృష్టి లేదు, గురువు లేకపోతే ధరణి బరువు అయిపోతుంది. ఇది సరే, ఒకనాడు ఒక తమాషా జరిగింది నీకు గుర్తుందా? ఒక 5 నిమిషాలు ఎక్కువైనా మీరేం కంగారు పడకండి, వాళ్ళు 8 దగ్గర చెప్పుకుందాం. ఎందుకంటే ఈ పురాణం వినడానికి అన్నట్టుగా బెంగళూరు నుంచి అశ్వత్థనారాయణ గారు వచ్చారు. ఆయన మహానుభావుడు, రేపు బెంగళూరులో డిసెంబర్ 24 నుంచి భాగవత సప్తాహం చేయించబోతున్నారు. నా చేత మన పోకూరి మల్లికార్జునరావు గారు వారు ఆప్తమిత్రులు అనుకోకుండా వారు వచ్చారు గనక ఒక 10 నిమిషాలు ఈ కుచేలోపాఖ్యానంలో ఈ విశేషం చెప్పుకుందాం. వారు బెంగళూరులో మా చేత భాగవత సప్తాహం చేయిస్తున్నారు. ఒకనాడు గురువుగారి భార్య కృష్ణుణ్ణి కుచేలుణ్ణి పిలిచిందట. తెల్లవారితే హోమం చెయ్యాలి, యజ్ఞంలోకి కావలసిన చితుకులు దర్భలు పళ్ళు తీసుకురండి అని పంపిందట. ఆ ఇంధనం కోసం మన ఇద్దరం బయటికి అడవిలోకి వెళ్ళాం గుర్తుందా? నాకు గుర్తుంది అన్నాడు కుచేలుడు. అప్పుడేం జరిగింది? తీరా అడవిలోకి వెళ్లేసరికి హఠాత్తుగా వాతావరణం మారిపోయిందట. ఘుమ ఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్న అభ్రభ ఆగమగుతు చెటుల ఝంఝా నిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమగుతు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధయగుచు విద్యోతమానోగ్రఖద్యోత కిరణ జిద్విద్యుజ్యుతి ఛట విభవమగుచు అడరి జడిగురియంగ ఇనుడస్తమింప భూరి నీరంధ్ర నిబిడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తుగోచరంబుగాని ఎట్లుండ మనము నవ్వానదడసి. హఠాత్తుగా ఆకాశమంతా నల్లని మేఘాలు వచ్చి కమ్మేశాయి. ఆ నల్లని మేఘాలు చకచకచక వచ్చి ఆకాశాన్ని ఆవరిస్తే చీకటైపోయింది పట్టపగలే. భయంకరమైన వాయువు వచ్చింది, తుఫాను గాలి. ఈ గాలి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉంటే ఆ సుడిగాలికి పక్షులన్నీ అల్లకల్లోలమై అటూ ఇటూ పరిగెట్టేస్తున్నాయి. ఇంతలో తొండంతో ఏనుగులు విడిచిపెడుతున్న నీరు అన్నంత వేగంగా, ఫౌంటెన్ చిమ్మినంత వేగంగా ఆకాశం నుంచి దబ 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 వర్షం కురవడం మొదలెట్టింది. దిగ్గజాలని 8 ఏనుగులుంటాయి, భూమండలాన్ని 8 దిక్కుల్లో మోస్తున్నాయి. ఆ 8 ఏనుగులు ఒకేసారి తొండంతో డామ్మని నీళ్లు ఎంత ఫోర్స్గా విడిచిపెడతాయో అంత వేగంగా నీరు వస్తోంది. పెటిల్ పెటిల్ అని శబ్దాలతో ఉరుముతున్నది ఆకాశం. మెరుపు తీగలు వస్తున్నాయి, పిడుగులు పడిపోతున్నాయి. భయంకరమైన జడివాన కురిసింది. ఆ వాన వల్ల ఏది మెట్టో ఏది గొట్టో తెలియపోయిందిట. గొయ్యి గొప్పు తెలియకుండా నేల సముద్రం అయిపోయింది. మిర్రు పల్లంబులు సమతలంబై ఏ కారణవంబు సమకూట్టింది, మొత్తం సముద్రం అయిపోయిందట. ఇక్కడ పెద్ద వచనం రాసేశారు. ఇంద్రుడు వజ్రాయుధం జడిపించి మేఘాలు విడిచిపెడితే ఆ మేఘాలు వచ్చి వర్షిస్తున్నాయి అన్నట్టుగా ఉందట. బింకంబున శంకింపక కింకతోడ సంఖ్యల లోడిపించిన మహానిల ప్రేరితంబులై తని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండగతింబన్ని చండమండలంబునావి దిశలావరించి దివిగప్పి రోదొంతరాళంబు నిరంతర నిరంతర నిబిడాంధకార బంధురంబుగా బంధించి బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలీల ధారల నిర్జరంబుల వడువున ఎడ తెగక పిడుగులు గురియుతూ శిలలు రువ్వుతూ ఏకార్ రూపు సోప అందు దుడుకడతూ ఈదుతూ విలయ కాల శిఖి శిఖా సన్నిభ విద్యుల్లత విలోకనంబున రెమ్మలుగొని సొమ్మలు ఓవుతున్న లేగలును లేగల మూతులకు నడ్డంబులడి ప్రళయకాల భైరవ భేరి భంకార హుంకారాది శబ్దంబుల చెవులు చిందుల పడుతుండా. అది భయంకరమైన ఆ పైనుంచి కురుస్తున్న భయంకరమైన వర్షం. ఇంతంత రాళ్ళు వడగళ్ళు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి. భయంకరమైన వర్షం వల్ల మొత్తం చెట్లు కూలిపోతున్నాయి, పాములు వచ్చి మీద పడిపోతున్నాయి. ఎక్కడ గొయ్యతిలో కెడుతున్నామో ఏది గొయ్యో తెలియటం లేదు వాళ్ళకి. పైపెచ్చు మధ్యలో మెరుపు తీగలు, ఈ మెరుపు తీగలతో పాటు పెద్ద పెద్ద శబ్దాలు. ఈ శబ్దాలతో సూది మన మోపి అంత కూడా ఆకాశంలో ఖాళీ లేకుండా వర్షం కురుస్తుంటే చూసేవారికి ఎలా ఉందిట? ఒకప్పుడు వామనావతారంలో కృష్ణుడు కాలు పైకెత్తితే ఈ కాలు ఆకాశాన్ని తాకింది. బహుశా ఆ విష్ణువు కాలు తాకడం వల్ల ఆకాశం అంతా చిల్లెడిపోయి నీరు వచ్చేస్తోంది అన్నట్టుగా ఉంది. ఆకాశం అనే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ చిల్లెడిపోయి కిందకు వచ్చేస్తోందా నీరు అన్నట్టుంది. అటువంటి భయంకర పరిస్థితుల్లో రాత్రింతా మనం ఒకరి చేతులు ఒకళ్ళు పుచ్చుకుని కంట తడిపెట్టకుండా తిరిగాం, గురువుగారినే తలుచుకున్నాం, గురుభక్తి వల్ల బతికి బయట కట్టామన్నాడు. కష్టం వస్తే కొంతమంది గురువుగారు అని తలుచుకుంటారట, వాళ్ళకి వెంటనే మృత్యుగండం పోతుంది. వీళ్ళు ఆ విధంగా ఒండరుల చేతులుతగా కొని నడచుచునుండునంతా ఒకరి చేతులు ఒకరు పుచ్చుకొని నడుస్తున్నాం. చలి, భయంకరమైన గాలి, వణిగిపోతే పాపం కుచేలుడు చేతులన్నీ చప్పబడిపోయాయిట, చల్లబడిపోయాయి. అప్పుడు కృష్ణుడు ఆ చేతుల్లో చెయ్యేసిలా నొక్కి వేడి పుట్టించాడు. ఎంతలో తెల్లారిపోయింది. తెల్ల తెల్ల వారెడి వేళన్ కల్ల కల్లమని కూసే పక్షిగణ మెల్లెడలం మిల్లమిల్లని ప్రొద్దు పొడుపున ధళ్ళ ధళ్ళమను మెరుగు దిగ్వితాన్నము నిండిన్. తెల్ల తెల్లవారే వేళ కలకలమని పక్షులు కూసాయి. సూర్యుడు ఉదయించాడు. తెల్లని సూర్యకాంతి రాగానే వర్షం తగ్గిపోయింది, మేఘాలు పోయి దేందారిన వెళ్ళిపోయాయి, కుంభవృష్టి ఆగిపోయింది. అప్పుడు గురువుగారు సాందీపని పరమ పుణ్యాత్ముడు, కాశీనగర నివాసి, ఒకప్పుడు అవంతిపురవాసి, ప్రస్తుత కాశీపురవాసి. ఆ సాందీపుని ఇంటికి వచ్చేట రాగానే భార్య చెప్పిందట, అడవికి వెళ్ళారండి వాళ్ళు సమిధలు తేవడానికని. ఎంత పని చేసావు, చిన్నపిల్లల్ని పంపేసావు అడవికి, ఇప్పుడు వర్షం వచ్చేస్తుంది ఏం చేయనని పాపం రాత్రంతా వర్షంలో ఆయన వెతుక్కుంటూ బయలుదేరేటండి గురువుగారంటే ఆయన. పొద్దున వాళ్లే వస్తారు లేని ముసుగుదని పడుకోలా, గొడుగేసుకుని కర్ర ఉచ్చుకుని చీకట్లో బ్యాటరీ లైట్ లేని రోజుల్లో బయలుదేరేట పాపం. అడవిలో తెల్లవారులో ఆయన బాధపడిపోయాడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ చూస్తే ఓ చోట చేతులు పుచ్చుకుని వణుక్కుంటున్న పిల్లలు కనపడగానే ఖేదం బొప్ప తెల్లం పల్లికెన్నట ఓ వటులారా, మనస్సు నుంచి బాధ తన్నుకొచ్చేసింది ఆయనకి. పిల్లలారా, తెల్లవారులు వర్షంలో తడిసిపోయి ఎంత బాధపడ్డారా, ఎంత పొరపాటు జరిగిపోయింది నాయన, మిమ్మల్ని పంపించేశాను మీరు లేక తిండి తినక రాత్రి నేను మహాబాధపడ్డాను. కటకట ఇట్లు మా కొరకుగా తను దించి మహాటవిల్ సముత్కట పరిపీడను తితిరిగా ఉన్న శిష్యులు మా రుణంబు నీ గుటకిది కారణంబు సమకూరెడ్డి బోయట మీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. నాయనలారా ఎంత పొరపాటు జరిగిందిరా, మా కోసమని రాత్రంతా తిండి లేక తిప్పలేక ఈ కేకారణ్యంలో భయంకరమైన వర్షంలో పల్లాల్లో ఎత్తుల్లో నానా బాధలు పడిపోయారా. వర్షంలో ఒక్కొక్కప్పుడు మేంచి పాములు కూడా కొట్టుకుపోయేవి పుట్టల్లోంచి, అవి మీద నుంచి వెళ్ళిపోతుంటే ఎలా బతికారా. అబ్బా మహాబాధ పొందారు, ఇది నిజమైన గురు రుణం తీర్చుకోవడం అంటే. ఇంత అద్భుతమైన పని చేసిన మీకు నేను ఇప్పుడే దీవెనిస్తున్నా, మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఇక మీదట మీకు ముందుగా ధనం, బంధువులు, భార్యలు, పుత్రులు, ఐశ్వర్యం, ఔన్నత్యం, గొప్ప కీర్తి కలుగుగాక అని దీవించాడు ఆయన. ఇప్పుడు అర్థం చేసుకున్నారా మీరు, కృష్ణుడు వేళకోళానికి చెప్పట్లా, కుచేలుడు దరిద్రుడై వస్తే నడిచొస్తే చేతిలో చెయ్యేసుకుని మనం గురువుగారి దగ్గర చదువుకున్నాం అవన్నీ గుర్తున్నాయని ఎందుకు అడుగుతున్నాడు. గురువుగారు దీవించారు గుర్తుందా, ఏమని దీవించారు, మనం గురువుగారు రుణం తీర్చుకుంటే ఐశ్వర్యం పిల్లలు భార్యలతో సుఖంగా ఉండండి అన్నాడు. అంటే పిచ్చాడా, నువ్వు నా దగ్గరకు వచ్చావు కానీ గురువుగారి దేవన వ్యర్థం కాదురా, నీకు ఐశ్వర్యం వస్తుందిరా అని చెప్పడం కోసం ఇంత చెప్పాడు. అది కృష్ణుడి గొప్పతనం. ఫ్లాష్ బ్యాక్ అంటే ఇది. ఇందులో బహుపుత్ర అనేది మాత్రం బాగా ముందు వచ్చింది, పుత్ర సంతానం ఐశ్వర్యం వచ్చింది. ఇంకా ధనం కావాలి, బంధువులు డబ్బు వస్తే ఆటోమేటిక్గా వచ్చి పెడతారు, డబ్బు ఉంటే ఇంటికి రోజు వచ్చి పెడతారట బంధువులు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు, అది ఎట్లన్నాం, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేదురు కదరా సుమతి. చెరువు నిండితే కప్పలు బెకబెకలాడుతూ వస్తాయి, డబ్బుతో ఉంటే బంధువులు అందరూ వచ్చి అయ్యి బాబాయ్ మీరు మా మిత్రులండి, ఇప్పుడు పద్మాకర్ గారు మా స్నేహితులు అని చెప్పుకోవడానికి గర్వపడతారు. అదే చిన్నప్పుడు ఇంటికి వస్తే వీడికి అన్నం పెట్టాలేమో లేనిపోనుకోవడం, అనవసరంగా లేనిపోయి మన్నెత్తి మీద పెట్టుకోవడం అనుకునేవారు. ఇది సహజం, లోకం లక్షణం. ఇది బాగా సంపాదిస్తే మన చుట్టూ చేరతారు, అదే లేనినాడు ఒక్కడరాడు దిక్కుమని గొడవ. అందుకే శాస్త్రాలు ఏం చెప్పాయంటే బుద్ధిమంతుడు జరామరణంబులు లేని వాని వలే విద్యాధనంబులు సంపాదించాలి అన్నాడు. బుద్ధిమంతుడు నాకు ముసలితనం కానీ చావు కానీ రాదు అనుకుని డబ్బు విద్య సంపాదించాలట. మళ్ళీ దానం చేసేటప్పుడు ఈ రోజుతో ఇక నాకు జీవితం లేదనుకుని దానం చేసేయాలట, అది గొప్పతనం. అందుకని నీకు గుర్తు చేశాను అని గౌరవించి, నాయన మన స్నేహాలు మన విషయాలన్నీ గుర్తున్నాయా అని అని అడిగాడు. స్నేహంలో ఒక చిన్న పొరపాటు నీకు గుర్తుందా, ఏమిటది. ఓ రోజున గురువుగారి భార్య శనగలు వేయించి శ్రావణ మంగళవారం నాడు కృష్ణ ఆయనతో కుచేల కృష్ణుడితో కలిసి పంచుకు తినమని ఇచ్చిందిట. కుచేలుడికి ఓ గుప్పిడిచ్చింది, కొంచెం ఈయనకి ఆకలిగా ఉన్నాడు, మళ్ళీ కృష్ణుడికి వాటా పెట్టడం ఎందుకని ముసుగు వేసుకుని లోపల వేసుకుని నవిలు తినేస్తున్నట్ట. కొంతమంది అంతే, ఒక ఆయనతో రైల్లో ప్రయాణం చేశా, చేగోడీలు ప్యాకెట్లు తెచ్చుకున్నాడు, నాకు తెలియకుండా పక్కకి తిరిగి టకటకలాడించేవాడు. ఏమిట్రా అంటే అబ్బాయి ఏం లేదు పళ్ళు నొప్పిడుతున్నాయని వాడు, పళ్ళు నొప్పిడుతున్నాయట. కొంతమంది లక్షణం అది. అలా ఈయన కూడా లోపల వేసుకుని శనగలు నవ్విలు తినేస్తున్నాడు. ఇంతలో కృష్ణుడు వచ్చి ఏంటి అంటే అబ్బాయి ఏమీ లేదన్నట్ట. ఏమీ లేదన్నావుగా, అలాగే అవుగాక అన్నాడు కృష్ణుడు. అందుకే ఏమీ లేకుండా అయిపోయాడు ఆయన. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం కావాలి. అందుకని మనము చేసిన కృత్యాలు మరిచిపోలేదు కదా అనగా కుచేలుడు అన్నాడు కృష్ణ, మనం గురువుగారి మందిరంలో ఉన్నప్పుడు ఎన్ని కొంటి చేష్టలు చేశాం, ఎన్ని ఆడుకున్నాం, ఎన్ని పాడుకున్నాం, అవన్నీ మర్చిపోతామా. అవన్నీ పక్కన పెట్టు, గురుమతి తలపక త్రిజగద్గురుడొకడు ఈ లోకాలకి, మూడు లోకాలకి నువ్వే గురువి. అసలు గురువు ఎవరు నీకు? లోకాలన్నిటికీ గురువి, జగద్గురువు నువ్వు.
వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం అని లోకాలు నిన్ను కీర్తిస్తున్నాయి.
జగద్గురుడు అయిన నీకు గురువెవరు? ఏదో
నీ కరయ విడంబనం బయగుగా దిఖరి, ఇదంతా ఒక లీల, ఒక హాస్యం, ఒక తమాషా చేసావు గురువు గారని అని పలకగా, అప్పుడు కృష్ణుడు,
ఇతడెప్పుడూ నా దగ్గరికి డబ్బు కోసం రాలా. ఇప్పుడు కూడా పిల్లలు మాడిపోతూ ఉంటే భార్య పోరితే డబ్బు అడగడానికి వచ్చాడు. ఇతనికి డబ్బు ఇవ్వడం ఎలాగా? ఒకప్పుడు గురువుగారి భార్య ఇచ్చిన శనగలు తిని నాకు పెట్టని దోషం వీడుకుంది, కాబట్టి వీడి దగ్గర ఏదన్నా తీసుకుంటే గానీ వీడికి డబ్బు ఇవ్వడానికి లేదు. భగవంతుడు మనం ఏదో ఇస్తే గానీ ఇవ్వడు తిరిగి మళ్ళీ అని ఆలోచించి, ఆ మిత్రమా, నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు నా మీద భక్తితో ఏమైనా పట్టుకొచ్చావా? నువ్వు తెచ్చింది ఆ పదార్థంబు లేచి మాత్రం పైన 10,000 అంగీకరించు అన్నట్టు. నువ్వు తెచ్చింది ఎంతైనా 10,000 భావిస్తా. నువ్వు 10 రూపాయలు తెస్తే 10,000 అనుకుంటా. నీచవర్తనుండి మద్భక్తిందగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబున సంగినది నా మనంబునకు సమ్మతంబు కాదు. దుష్టుడు, బుద్ధి మంచిది కాదు, భక్తి లేదు వాడు. బంగారం కొండ పట్టుకొచ్చి నా దగ్గర పెట్టిన కొండ నాకు పిండంతో సమానం, అది నేను తీసుకోను. భక్తుడు రవ్వంతిస్తే ఆ రవ్వంత కొండంతగా భావిస్తా. అదీ కాక పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఒక ఆకు కాని, పత్రం అంటే ఆకు, ఒక తోటకూర అయినా పర్వాలా, గోంగూర కాడైనా పర్వాలా, పుష్పం ఒక పువ్వు కాని, ఫలం పండు కాని, తోయం అది లేనివాడు కనీసం నీళ్ళైనా పోసిన, ఎవడు నాకు భక్తితో ఇస్తాడో అదే నేను భావిస్తాను, కొండంతగా తీసుకుంటాను. భక్తి ఉన్నప్పుడు వాడిచ్చేది ఆకైనా పువ్వైనా పండైనా నీరైనా అదే 10,000 భావించి సంతోషిస్తాను. అది రుచిరమైన అన్నంగా భావిస్తా. భక్తి లేకుండా ఏమిచ్చినా స్వీకరించను. అనగా సిగ్గుపడుతున్నట్టు మూట్లో ఉన్న అటుకులు పెట్టడానికి, ఈ అటుకులేం తింటాడు ఈయన, ఇక్కడ రోజు పాయసం, గౌడీ మఠం పాయసం లాంటి పవిత్ర పాయసం తినేవాడిన అని సిగ్గుపడి మోమోటం వల్ల తలకాయ వంచి మాట్లాడలా. అప్పుడు నవ్వి కృష్ణుడు, ఇతడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇంద్రాది దేవతలకు కాని మహానుభావులకు కాని లేని ఐశ్వర్యం ఇతనికి ఇవ్వాలనుకున్నాడు. ఇదేమిటి, మూటలో ఏదో కనపడుతోంది, ఇప్పు మూట అనే మూట ఇప్పట్ట చూస్తే అందులో అటుకులు. అయ్యి బాబో, ఎప్పుడో గోకులంలో మా అమ్మ యశోదాదేవి అటుకులు పెట్టేది, మళ్ళీ సిటీకి వచ్చాక ఈ సిటీ అంతా కమర్షియల్, ఇక్కడ అటుకులు పెట్టేవాళ్ళు లేరు, స్వార్థపరులు తప్ప. ఏవో పాయసాలు పెడుతున్నారు, ఇంకేవో ఇడ్డెన్లు పెడుతున్నారు తప్ప, అబ్బబ్బా పల్లెటూరు అటుకులు వచ్చాయి అని వాసన చూశాడు. వాసన చూసి ఆ తర్వాత ఒక గుప్పెడు తీసుకున్నాడు. ఈ గుప్పెడు చాలు నన్ను సమస్త లోకాలను సంతృప్తి పరచడానికి అని నోట్లో వేసుకున్నట్ట. నవిలి తినేసి ఏం మధురంగా ఉన్నాయి, తల్లి చన్నుల బాలేను త్రావను. నేను చిన్నప్పుడు మా అమ్మ పాలు తాగా, అబ్బే మా అమ్మ పాలు కూడా ఇంత రుచిగా లేవన్నాడు. రకరకాల తేనెలు తాగా, పుట్ట తేనె తాగా, ఆ తేనె కూడా మధువు కూడా ఇంత తీయగలేదు. ఖండ శర్కరతోటి దుగ్ధంబులు అనుభవింపబడవే అవి నింత ఇంపు కావు. పట్టికి బెల్లంతో ఆవు పాలు కాచి తాగట్ట కలిపి, అది ఇంత టేస్ట్గా లేదు. అమ్మో ఈ అటుకులు నవ్విలేక, అటుకులు చూడండి మీరు కాసేపు నవ్విలేక తీపి వస్తుంది, ఈ తీపికి సాటిరేవన్నాడు ఆయన. ఏకంగా అటుకులు బాగా నవలాలి, నవలగా నవలగా తీపి వచ్చేస్తుంది, ఆ తీపి ముందు ఈ పైవేవి పనికిరేవన్నాడు ఆయన. ఇంకో గుప్పిడి తినబోయాడు, ఠక్కునొచ్చి చేయి పట్టుకుంది లక్ష్మీదేవి పక్కన రుక్మిణీదేవి, చాలయ్యా బాబు నీవు మరీ బోళాశంకరుడు అయిపోయావు, ఒక్క గుప్పెడు నువ్వు తిన్నావంటేనే వీడికి ముల్లోకాలలో ఎవరికి లేనంత ఐశ్వర్యం ఇచ్చినట్టు, రెండో గుప్పెడు కూడా తింటే మనిద్దరం ద్వారకా నగరం విడిచిపెట్టి ఆయన పాదాల దగ్గర రోజు పాళ్ళు కాళ్ళు పిసుకుతూ సేవ చెయ్యాలి సత్యనారాయణలాగా. అంచేత ఈ రెండవ గుప్పెడు తినకు అని గబుక్కుని చేయి పట్టేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందని అద్భుతమైన విషయాలను రేపటి రోజు 6:30 మనం ముచ్చటించుకుందాం. ప్రత్యేకంగా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం చూచి వినడానికి వచ్చినటువంటి అశ్వత్థ నారాయణ గారి కుటుంబానికి నిత్యం ఆయువు, ఆరోగ్యము, ఆనందము కలుగుగాక. వారిని ఇక్కడికి
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.